ఈ రోజున మన వెంకటాపురం వచ్చేసాం. వెంకటాపురంలో పూర్వం ఎప్పుడో ఒకసారి, చాలా పూర్వం ఎప్పుడో ఒకసారి ఇక్కడ సభ నిర్వర్తించాం. ఎప్పుడో 15 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఈ గృహం రామరాజు గారు, తిరుమర్చి రామరాజు గారు. రామరాజు గారు కాంగ్రెస్ పార్టీ, తనకి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, ప్రజల మనిషి. ఆయన పార్టీలు మారకుండా ఎప్పుడూ కాంగ్రెస్లోనే ఉంటూ వచ్చారు. నిగర్వి, నిరాడంబరులు, నిరహంకారులు. ఈ వెంకటాపురం గ్రామానికి చాలా కాలం ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను జిన్నూరు నుంచి తరచుగా పాలకులు సమిత ఆఫీస్కి వచ్చేవాడిని. రామరాజు గారు కూడా ఎక్కువ పాలకులు సమిత ఆఫీస్కి వస్తూ ఉండేవారు. తరచుగా పాలకులు సమిత ఆఫీసులో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. రామరాజు గారు ఈ గ్రామానికి బాగా సేవ చేశారు. వెంకటాపురం వెంకటాపురం ఎవరు వచ్చినా భోజనాలు ఇక్కడే చేసేవారు రామరాజు గారి ఇంటికి. తర్వాత పోడూరు సమితి ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత పోడూరు సమితి ప్రెసిడెంట్గా ఉండి, తర్వాత ఎప్పుడు ఆయన వంతు సేవ పోడూరు సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లో తక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకుండా ఆయన చేయగా ఆయన మంత్రి సేవ కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు. అయితే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా పార్టీని బయటకు విడిచిపెట్టలేదు, పార్టీకి దూరంగా లేరు. ఆ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన చేయగలిగిన సేవలు అందిస్తూ ఉంటారు. అంటే మండలం ప్రెసిడెంట్, పోడూరు సమితి ప్రెసిడెంట్ చేసిన, వెంకటాపురం ప్రెసిడెంట్ చేసిన, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ సామాన్య మానవుడికి దూరం అవ్వకుండా నిరాడంబరంగా ఉన్నారు. ఈ రోజున ఇక్కడ మనం ఈ సందర్భం ఏంటంటే, ఈ రోజున ఇక్కడ వారి పెద్ద అబ్బాయి వెంకటాపురం రామరాజు గారు అత్తవారు పెద్ద పులేరు. వెంకటాపురం రామరాజు గారు మామగారి కుటుంబ సభ్యులందరూ కూడా శివభక్తులు. ఈ రోజున ఇక్కడ మనం సమావేశం ఏమిటంటే, రామరాజు గారి పెద్ద అబ్బాయి శివ, వాడి పేరు శివ, చాలా పెద్ద పేరు ఉందనుకోండి మనం శివ అనుకుందాం. ఇప్పుడు శాస్త్రం అనేది స్వీట్గా ఉంటుంది. వాడి పేరు చాలా పెద్ద పేరు ఉంది కానీ శివ అనే అనుకుందాం మనం. అతనికి 49 సంవత్సరాలు నుండి 50వ ఈ రోజున ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 16వ తేదీ ఈ రోజున అతను 49 సంవత్సరాలు నిండిపోయినాయి, 50వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాడు. ఆ శివ జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఈ చిన్న సభ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అది ఇక్కడ సభ యొక్క హేతు, అది ఈ సత్సంగ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి శివ సుమారు ఇప్పుడు వెంకటాపురంతో అతనికి ఏమి అనుబంధం లేదు. శివ కంటే శివ భార్య మన భక్తుడితో ఎక్కువ అనుబంధంగా ఉంటుంది. అదే ఎప్పుడైనా బెదవాడు వెళ్తే వారి ఇంటికి వెళ్ళి చూసి రావటం, నేను ఎప్పుడన్నా శివ సుబ్బరాజు గారి ఇంటికి వెళ్తే శివ భార్య కూడా వచ్చి నన్ను చూసి వెళ్ళటం, అనుబంధం అలాగే వాళ్ళు అనుబంధం అలాగే తెగకుండా అలా కంటిన్యూ అవుతుంది. లేదా మన పుష్కరాలకు వచ్చినప్పుడు కూడా వారి ఇంటికి మనం ఆహ్వానించినప్పటికీ మరొక చోట ఉన్నాం మనం, మరొక చోట నుంచి మరొక చోటకి వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళిపోయాం. శివగారి ఇంటికి వెళ్ళలేదు మనకు అవకాశం లేక. శివ భార్య భార్య కూడా రమణ మహర్షి అంటే బాగా ఇష్టం, అధ్యయనం చేసుకుంటుంది, జాగ్రత్తగా గ్రంథాలయ్యి కూడా అధ్యయనం చేసుకుంటుంది. శివ సుమారు 30 సంవత్సరాల పూర్వమే వెంకటాపురం గ్రామం విడిచిపెట్టి బెదవాడలో వ్యాపారం చేస్తూ, అతను చేసుకునే వ్యాపారం చేస్తూ 30 సంవత్సరాల నుంచి విజయవాడలో స్థిరపడిపోయి అక్కడ మేడ కూడా కట్టుకున్నాడు. నేను సరసనగా విజయవాడ వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి వెళ్ళకపోయినా ఎప్పుడైనా వెళుతూ ఉంటాం శివ ఇంటికి. అయితే అతను ఈ ప్రస్తుతం వెంకటాపురం గ్రామంతో అనుబంధాలు అయిపోయినా ఎక్కి విజయవాడలోనే ఉంటున్నారు. తర్వాత రామరాజు గారి కుటుంబం అందరూ కూడా సంస్కారం ఉన్న కుటుంబం. ఇచ్చేదంటే డబ్బు పెట్టి మన వస్తువులు కొనుక్కోగలం కానీ సంస్కారాన్ని కొనలేదు, సభ్యతను కొనలేదు. ఆ సంస్కారాన్ని మనం డబ్బు పెట్టుకొనలేం, ఆ సభ్యతను కూడా మనం డబ్బు పెట్టుకొనగలం. అది చాలా మటుకు పుట్టుకతోట రావాలి. ఆ సభ్యత, ఆ సంస్కారం, ఆ నాగరికత ఇవన్నీ కూడా మన ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరిస్తాయి. అందుకే ఈ మాటలన్నీ చెప్పి అది ఈ రోజున సందర్భం అది అని చెప్పారు. శివ ఉజ్వలమైన శివ అంటే మన త్రిమూర్తుల్లో శివుడు ఒకడు, శివ అంటే మంగళకరుడు, శివ అంటే శుభాన్ని ఇచ్చేవాడు, విష్ణు అంటే వ్యాపించిన వాడు. మంగళకరుడే వ్యాపించి ఉంటాడు, వ్యాపించిన వాడే మంగళాలు ఇస్తూ ఉంటాడు. గుర్రానికి అనేక పేర్లు ఉన్నాయి. అనేక భాషల్లో నీరు, వాటర్ అంటాం ఇంగ్లీష్లో, హిందీలో పానీ అంటాం, తెలుగులో నీరు అంటాం. వస్తు ఒకటే, అలాగే పరబ్రహ్మం అంతా ఒకటే. మనకు కల్పిస్తున్నటువంటి ఈ ప్లానెట్ కాకుండా ఇతర లోకాల్లో, ఈ లోకాల్లో, మొత్తం అన్ని లోకాల్లో వ్యాపించినటువంటి బ్రహ్మము ఒక్కటంటే దాన్నే కొంతమంది మన హిందువులు నారాయణుడు అన్నారు, ముస్లిములు ఏమో అల్లా అన్నారు, యేసుక్రీస్తు మతస్థులు యెహోవా అన్నారు, మరొక మతస్థులు మరొక పేరు పెట్టి పిలిచారు. గుర్రానికి అనేక భాషలు అనేక పేర్లు ఉన్నాయి. ఎలా ఉన్నాయో
నీరికి అనేక భాషలు అనేది పేరు ఎలా ఉందో,
అలాగే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మకి శివుడు అన్నా విష్ణు అన్నా నారాయణుడన్నా ఏహో అన్నా అల్లా అన్నీ ఒకే వస్తువుకి చెందుతాయి.
అది మర్చిపోయి
విషయం ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, ఎప్పుడు కూడా నిజం ఒక్కటిగానే ఉంటుంది. ఒక్కటంటే ఒక్కటే, ఆ వస్తువుని మనం అనేక రకాలుగా శివ అని పిలవచ్చు, విష్ణువు అని పిలవచ్చు, నారాయణుడు అనే పిలవచ్చు. అంటే నారాయణుడు అంటే జీవకోటికి ఆధారంగా ఉన్నవాడు, వాడినే నారాయణుడు అని పిలుస్తాం, అదే పరబ్రహ్మ. అంటే ఏ పేరు పెట్టి పిలిచినా అది బ్రహ్మముకే వర్తిస్తుంది. తర్వాత మన విషయం ఏంటంటే ఇక్కడ బట్టి అన్ని వయసులో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. కొంతమంది ఏమంటారంటే, ఏమంటే మీకు వయసు వచ్చింది కదా రామ అనుకోవచ్చు కదా, అంటే మనం అనుకోకూడదా, అంటే మంచం పట్టిన వాళ్ళకి భక్తి అనుకుంటున్నారు చాలా మంది. మీకు రేపు చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏమంటే మీరు రామ అనుకోరదా, అంటే మనకు అక్కర్లు కదా. అన్ని వయసుల వాళ్ళకి భక్తి అవసరం, ముసలి వాళ్ళకే కాదు చిన్నపిల్లలకి భక్తి అవసరం. మరి ప్రహ్లాదులకు చూడండి, ఎప్పుడు కూడా 10వ సంవత్సరం 20వ సంవత్సరంలో వచ్చిన భక్తి నిలబడి ఉంటుంది, చిన్న వయసులో వచ్చిన భక్తి నిలబడి ఉంటుంది, పునాది గట్టిగా ఉంటుంది. మరి ప్రహ్లాదుడు ధ్రువుడు వాళ్ళకి ఏ వయసులో చాలా చిన్న వయసులోనే వచ్చు. రమణ మహర్షి గారికి, రామకృష్ణ పరమహంస గారికి కూడా చాలా చిన్న వయసులో, శంకరాచార్యుల వారికి కూడా చాలా చిన్న వయసులోనే వచ్చు. కానీ సమాజంలో ఏమనుకుంటారంటే, అంటే మీకు వయసు వచ్చింది కొంచెం భక్తిగా ఉండొచ్చు కదంటే, మరి వయసు రాని వాళ్ళకి భక్తి అక్కర్లేదా, అన్ని వయసులు ఉన్న వాళ్ళకి భక్తి కావాలి. సంవత్సరం వయసు ఉన్న వాళ్ళు ఎంత వయసు, కొంతమందికి అసలు తల్లి గర్భంలోనే భక్తిగా ఉంటారు, తల్లి గర్భం అది భూమి మీద పడకముందే భక్తిగా ఉంటారు. అటువంటి భక్తులు ఉన్నారు, అటువంటి మహర్షులు ఉన్నారు, అటువంటి యోగులు ఉన్నారు. భూమి మీదకి ఇంకా పడరు, భూమి మీదకి రాకముందే తల్లి గర్భంలో వాళ్ళు నారాయణ స్మరణ చేసేవాడు. అంటే జన్మాంతరంలో అనేక బహు జన్మల నుంచి వాళ్ళు చేసుకున్నటువంటి కృషి. జీవుడు దేహం మారుతుంది కానీ జీవుడు మారడు, లోపల జీవుడు నారాయణ స్మరణ చేస్తూ ఉంటాడు. కానీ ఆడు కొరు కొత్త దేహం తయారవుతున్నాను, అంటే మరణం అంటే ఏమీ లేదు, జీవుడు పాత దేహాన్ని వదిలేస్తాడు, కొత్త దేహాన్ని ధరిస్తాడు, అదే మరణం. మరణం మనకి ఉపకారం చేస్తుంది కానీ అపకారం చేయదు. మరణం మనకు చాలా మందికి ఉపకారం చేస్తుంది, అపకారం చేయదు. మనకు అపకారం చేస్తుందేమని భయం వల్ల మరణం అంటే మనకు భయం, మరణం అంటే మనం భయపడక్కర్లేదు. పాత బట్టలు పోతాయి, కొత్త బట్టలు వస్తాయి, పాత శరీరాలు పోతాయి, కొత్త శరీరాలు వస్తాయి. ఆ జీవుడికి పాత దేశానికి ఉన్న విడదీసేటప్పుడు దాన్నే మరణం అంటారు, మళ్ళీ కొత్త దేశానికి జీవుడికి అనుబంధాన్నేమో మళ్ళీ పునర్జన్మ అంటారు. అంతేకాని ఈ జీవుడి యొక్క చరిత్ర ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, జీవుడి శరీరాలు మారుతూ ఉంటాయి, అదే జీవుడు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటాడు, బ్రహ్మములు ఐక్యం అయ్యేవాడు. అంటే యోగము యాగము, యోగం వేరు యాగం వేరు. యోగం అంటే మనలో ఉన్నటువంటి జీవుణ్ణి, మనలో ఉన్న మనస్సుని, అంతటా వ్యాపించున్న వస్తువులు, పరబ్రహ్మములు, ఆ చైతన్యములు ఐక్యం చేసేదాన్ని యోగము అంటారు. భక్తి యోగం, ధ్యాన యోగం. అంటే ధ్యానం ద్వారా, భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా నువ్వు భగవంతుడు ఐక్యం అవటం, ఏదో ఒక మార్గంలో నువ్వు ఏదో ఒక ఉపాయం ఆలోచించి నువ్వు భగవంతుడు ఐక్యం అవ్వాలి. నీకు నచ్చిన మార్గంలో ఎప్పుడు కూడా భౌతిక విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఇతరులను అనుసరించకూడదు. నేను చొక్కాయి కుట్టించుకోవాలంటే నాయాజ్ఞే కుట్టించుకుంటాను, ఇతరులను ఎప్పుడు అనుసరించకూడదు. రమణ మహర్షి గారు గోచీ పెట్టుకున్నారని మనం గోచీ పెట్టుకోక్కర్లేదు. ఇతరులను ఎప్పుడు భౌతిక విషయాల్లో కూడా మన సంసారాన్ని బట్టి మనం ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనం ఏ మార్గం అయితే మనకు నచ్చుతుందో, ఏ మార్గం అయితే మనకు ఆకర్షణగా ఉందో, ఏ మార్గం అయితే మనకు సులభంగా ఉందో, తేలిగ్గా ఉందో, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. కానీ ఎవరో ఏదో మార్గంలో ప్రయాణం చేశారని మనం అది వెళ్ళకూడదు. బండమిట్రరాజు గారు ఏదో అరటిపళ్ళు గెల అంతా తినేయగలరని మనం తినకూడదు. ఆయనకి మనం ఒక అరటిపళ్ళు తింటే ఎంతో ఆయనకి గెల తిన్నా అంతే, ఆయన గెల తిన్నారని మనం తినకూడదు. ఆయన పద్ధతిగా ఆయన ఉంటారు, మన పద్ధతిగా మనం ఉంటాం. అంటే ఎందుకు చెప్పినారు, ఇతరుల్ని ఎప్పుడు ఇతరులను అనుసరించకూడదు, మన పద్ధతిలో మనం ఉండాలి. అంటే ఆధ్యాత్మిక మార్గం అయినా సరే, భౌతిక మార్గం అయినా సరే, తర్వాత తిండి కూడా ఎవరో తింటున్నారని మనం తినకూడదు. కష్టపడి పని చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు. మనం ఎప్పుడు నీడ పట్టున్న వాళ్ళకి అయ్యా కష్టపడి పని చేసేవాళ్ళు ఎంత తింటున్నారు, ఎప్పుడు నీడన ఉన్న వాళ్ళు అంత తినకూడదు. అంటే మనం చేసే ఇంటికాడ మనం చేసుకునే పనిని బట్టి తినాలి, కానీ వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, ఎక్కువ తినేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం తిందామంటే వాళ్ళకి అడుగుతున్నా మనకు అడగదు. అంటే తిండి కూడా మన పద్ధతిలో మనం తినాలి, కానీ ఎవరో తింటున్నారని మనం తినేయకూడదు. అలా ఏ విషయంలోనైనా సరే ఎవరిని అనుకరించకూడదు, మన పద్ధతిలో మనం ఉండాలి. ఇప్పుడు మనం బట్టలో ఏదైనా మిషన్ వాడికి వెళ్ళి ఇచ్చినప్పుడు నాది నేను ఇస్తాను, కానీ ఎవరో అది పట్టుకుని నేను ఇవ్వను, నాది నేను ఇస్తాను.
అంటే మన పద్ధతిలో ఆధ్యాత్మిక విషయాల్లో కానీ భౌతిక విషయాల్లో కానీ మన పద్ధతిలో మనం ఉండాలని ఇతరులను అనుసరించడం పనికిరాదు. ఎవరికో ఏదో యోగం ఇష్టమో మనం అందులోకి వెళ్ళకూడదు. యోగం వేరు, యాగం వేరు. యోగము అంటే విశ్వవ్యాప్తంగా ఒక పరమాత్మ ఉన్నాడు, ఉన్నాడు వాడు అహంకార రహితంగా ఉంటాడు, ఆడంబర రహితంగా ఉంటాడు, చాలా సింపుల్గా ఉంటాడు, చైతన్యంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఐక్యం అవటానికి యోగం. యాగం వేరు. యాగం అంటే ఏంటంటే దేవతల్ని, పెద్దవాళ్ళని, దేవతల యొక్క గ్రహం అంటే దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించడం కోసం హోమం చేస్తారు. అంటే అగ్నిహోత్రంలో నెయ్యి అయ్యి వేసి హోమం చేస్తారు. అంటే అగ్నిహోత్రుడు మన యొక్క మనం చేసేటువంటి పదార్థాలని మన ఆ హోమంలో మనం చేసే అగ్నిహోత్రులు మనం వేసే నెయ్యి, మనం వేసే పదార్థాలు అన్నింటినీ కూడా అగ్నిహోత్రుడు వాళ్ళకి అందజేస్తాడు ఆ దేవతలకు. ఆ దేవతల ప్రీతి కోసం, మరి కోరికలు నెరవేర్చడం కోసం కొన్ని యాగాలు చేస్తారు. ఆ యాగం, యాగం అంటే దేవతల అనుగ్రహం కోసం మనం చేసేది. యోగం అంటే భగవంతుల్లో మన ఐక్యం అవటానికి చేసేదేమో యోగం, దేవతల యొక్క అనుగ్రహం సంపాదించడానికి మనం చేసే పూజలు జపాలు, ఆ నెయ్యిలో ఆ హోముల అగ్నిహోత్రంలో మన నెయ్యిని హోమం చేయటం అన్ని చేస్తూ ఉంటారు. అది ఏమో దేవతల యొక్క అనుగ్రహం సంపాదించడానికి యాగం. మనం ఏదైనా కోరిక పెట్టి యాగం చెయ్యొచ్చు, కోరికను పెట్టుకునే అది వాళ్ళ దేవతల అనుగ్రహం వల్ల ఆ కోరిక నెరవేరు. అది యాగం, ఇది యోగం. యోగం అంటే మన భగవంతుడిలో ఐక్యమయ్యే ప్రక్రియని యోగము అని అంటారు. అది అయితే ఇప్పుడు మనం భక్తి అంటే ఏమిటంటే, భక్తి అంటే మనం అనుసరణ పనికి రాదు, మన పద్ధతిలో మనం ఉండాలి. భక్తి ద్వారా మనం ఏం చేయాలంటే భగవంతుడిలో ఐక్యం కావాలి. భక్తి అంటే ఉద్రేకం కాదు. భక్తి అంటే ఉద్రేక పట్టం కాదు. భక్తి అంటే భక్తి మార్గంలో మన చాపల్యం తగ్గాలి, మన మనస్సు యొక్క చాపల్యం తగ్గాలి. మనకు నిజంగా భక్తి కనుక ఉంటే ఇంద్రియాలకి నిగ్రహం వస్తుంది, మనస్సుకి చాపల్యం తగ్గుతుంది, భగవంతుడిలో ఐక్యం చేస్తుంది భక్తి. అది మనకున్న భక్తి. అందుచేత భక్తి మార్గంలో మనం గ్రహించవలసింది ఏంటంటే మనకు భక్తి ద్వారా మనకు వినయం కలగాలి. వినయం కూడా ఒక సంపద భక్తి వల్ల. అంటే ఏమి లేదు భక్తి అంటే, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏదో మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అనుకోండి, లోపల స్వార్థం పెట్టుకుని ప్రేమిస్తున్నాను అనుకోండి, అది కోరిక అవుతుంది. మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, మీరందరూ నాకు ఓట్లేయండి, దేనికి నేను ఉపకారం చేస్తాను, అది కోరిక. అంటే తన పదవ కోసం వెళ్ళి అడుగుతున్నాడు, మీరందరూ నాకు ఓట్లేయండి, మీకు నేను ఉపకారం చేస్తానంటే ప్రత్యుపకారం, అది కోరిక. కోరిక వేరు, భక్తి వేరు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏదో ఏదో స్వార్థం పెట్టుకుని ప్రేమిస్తున్నాను అనుకోండి అనుకోండి, అది ప్రేమే, కానీ అది కోరిక. లేకపోతే ఇక్కడ నుయ్యి తవ్విస్తాను, మీ ఓట్లు నాకేయండి అని చెప్తే అనుకోండి, నిజంగా నుయ్యి తవ్వించవచ్చు, దాన్ని ప్రేమ అనరు. అది ప్రేమే, ప్రేమ కింద కనిపిస్తుంది, కానీ అది ఏమిటది, కోరిక. కోరిక వేరు, భక్తి వేరు. భక్తి అంటే ఏంటంటే మీ అందరి మీద నాకు ప్రేమ ఉండాలి, మీ అందరి మీద నాకు ప్రేమ ఉండాలి, కోరిక ఉండకూడదు. మీ అందరి మీదే ప్రేమ ఉండాలి, ఏ రకమైన కోరిక ఉండకూడదు, అది అది భక్తి. కోరిక ఉంటే అక్కడ స్వార్థం ఉంటే కోరిక, స్వార్థం ఉంటే కోరిక, రెండు ప్రేమలే. కొంతమంది స్వార్థం లోపల పెట్టుకుని మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, అది ప్రేమ కింద కనిపిస్తుంది. నిజంగా కొంత ఏదైనా మనం ఉపకారం కూడా చేయొచ్చు వాళ్ళు, కానీ కోరిక అంటే కోరిక. కోరికతో మీ అందరూ ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేను ప్రేమిస్తున్నాను అనుకోండి, అక్కడ ఏదైనా కోరిక ఉందనుకోండి, ఉదాహరణకి అది ప్రేమ ఉన్నా, ఏదైనా మీ దగ్గర నుంచి ఓట్ల రూపంలో కానీ మరొక రూపంలో కానీ గౌరవ రూపంలో కానీ ఏదైనా ఆశిస్తున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, కోరిక. ఆ ప్రేమ ఎందులోకి వస్తుంది, కోరికలోకి వస్తుంది. కానీ ఏమీ స్వార్థం లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనుకోండి, అది భక్తి అవుతుంది. దానివల్ల ఈశ్వరుని దైక పాత్రలు అవుతాయి. భక్తి వేరు, కోరిక వేరు. అది ఇందులోనే ప్రేమ ఉంటుంది, అందులోనే ప్రేమ ఉంటుంది, కానీ రెండాట్లకి ఏమి సంబంధం లేదు. రెండు ఊరికే ఒక్కటిలాగా కనిపిస్తాయి, కానీ రెండు దే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఎంత ఉందో దీనికి అంత దూరం ఉంటుంది. పైకి స్థూల బుద్ధికి మట్టుకి ఒక్కటిగా కనిపిస్తాయి. అంచేది మనం చిన్న మనస్సు ఉన్న వాళ్ళకి, పురచ ఆలోచన వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనం కష్టపడిందంతా మనమే తినేయాలనుకున్న వాడికి ఆత్మజ్ఞానం రాదు. తర్వాత మనం కూల్గా మనం చేసే పని కూల్గా చెయ్యాలి, నిర్మలంగా చెయ్యాలి, నిశ్చలంగా చెయ్యాలి. మనం మంచి మనస్సుతోడు చేసి ఏ పనైనా మంచి పని, చెడ్డ మనస్సు పెట్టుకుని మంచి పని చేసినా అది చెడ్డే. ఇక్కడ మనస్సు ప్రధానం. భగవంతుడు బాహ్య విషయాలను బట్టి మీకు మార్కులు ఇవ్వడం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ మనస్సు ఏ ఉద్దేశంతో మీరు ఆ పని చేస్తున్నాడో మీ ఆలోచన ఎప్పుడు ఎలా ఉందో అది చూస్తూ ఉంటారు, మీ తలంపు. భగవంతుని మనం మోసం చేయలేం. ఏం చేతి మోసం చేయలేమంటే, మనకు తలంపు రాకముందు కూడా మనకు ఏ తలంపు వస్తుందో మీకు తెలుస్తాం. మనం గదిలోకి వెళ్ళి అచ్చిపండు తింటాం అనుకోండి, ఎవరికి కనిపించకుండా గదిలో కూర్చుని అచ్చిపండు తింటాం అనుకోండి, ఆ గదిలో దేవుడు లేడు అనుకుంటాం, అక్కడ కూడా ఉన్నాడు మన అచ్చిపండు, అది కూడా సాక్షిగా. అయితే ఇక్కడ మనం ఏదైనా పని చేస్తా అంటే కొంతమంది వాళ్ళకి ఏదైనా కలిసి వస్తే మాట్లాడతారో కలిసి లేకపోతే మాట్లాడరు. మంచి మాట బంగారంతో సమానం. మంచి మాట ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, శారీరక ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. మంచి మాట మనస్సుకి శాంతిని తీసుకొస్తుంది. మంచి మాట మీరు సామాన్యం అనుకోండి మీకు మోక్షాన్ని కూడా. తులసీదాసు గారి భార్య, నా మీద ఉన్న మీకు ప్రేమ ఉంది, నా మీద ఉన్న ప్రేమ రాముడి మీద ఉంటే ఈసారికి మీకు మోక్షం వచ్చలేదు, ఆ ఒక్క మాట పట్టుకుని మోక్షాన్ని పొందారు. మాట కూడా బంగారంతో సమానం. మాట కూడా బంగారంతో సమానం. మాట కూడా బంగారంతో సమానం అంటే కాటందరి గారు ఒక మాట అన్నారు, మాటే కాదు నీరు కూడా బంగారంతో సమానం. కాటందరి గారు మనకు దేవుడి ఇష్టంలో ఆనకట్ట కట్టారు, నాకు కాటందరి గారు అంటే బాగా ఇస్తున్నారు. అంటే భగవద్గీతలో కర్మయోగికి ఆయన కర్మను కర్మగా చేయలేదు, కర్మను యోగంగా చేశాడు. మన దేశాన్ని మనం ప్రేమించుకోలేకపోతున్నాం, భారతదేశాన్ని ఆయన ఎంత ప్రేమించాడు, మనం అంత ప్రేమిస్తే ఈ పాటికి దేశం అంత బంగారం అయిపోయింది. 96 సంవత్సరాలు జీవించాడు, అప్పుడు ఇడ్లీలు లేవు, పెసరట్ లేవు, ఉప్మాలు లేవు, అట్టిపడి పాపం పట్టుకెళ్ళి తినేవాడు ఎప్పుడు ఆకలిస్తుంది. కాటందరం అన్నాడు, ఆనకట్టి కట్టిన తర్వాత కాలంలో నీరు ఇస్తే అలా చూసి సంతోషించి నీరుని చూస్తాడు. నీరంటే నీరుని పాడు చేయకండి, నీరుని మీరు వృధా చేయకండి, నీరుని మీరు జాగ్రత్తగా వాడుకోండి. మీరు నీరుని ఎక్కువ వాడుకుంటా అంటే నీరు అవసరమైన వాళ్ళకి తగ్గిపోతుంది, ఎంతవరకు అవసరం అంతవరకే వాడుకోండి నీరు. అయితే మీరు ఎక్కువ వాడేస్తే నిజంగా నీరు అవసరమైన వాళ్ళకి తగ్గిపోతుంది. నీరంటే ఏంటి అనుకుంటున్నారు, ద్రవ రూపంలో ఉన్న బంగారం అన్నాడు కాటం. నీరంటే ఏంటి అనుకుంటున్నారు, ద్రవ రూపంలో ఉన్న బంగారం ప్రవహించే దానికి కాళ్ళు నీరు ప్రవహిస్తుంది, నీరు అనుకోకండి బంగారం అనుకోండి. అంటే మన బంగారం లేకపోతే బతకొచ్చు, నీరు లేకపోతే బతకడం. కాటందరం అన్నాడు, నీరు రూపు బంగారమే, నీరంటే నీ కాళ్ళలో ప్రవహించే నీరు ఏంటనుకుంటున్నారు, అది బంగారమే కానీ ద్రవ రూపంలో ఉంది. అంటే మీ ఇంటికాడ ఉన్న మీరు బంగారాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నారో ఈ కాలంలో నీరు కూడా అంత జాగ్రత్తగా వాడుకోండి. ఇక్కడ అక్కడ లేకుండా పైన ఉన్నాడు, ఎకరానికి రోజు నీళ్లు పెట్టేసుకుంటా కింద నీళ్ళు వేయగలుగుతాయి, ఆడికి కూడా నీరు వెళ్ళి వీడికి వీడికి ఎకరానికి సరిపోయి నీళ్లు పెట్టేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు తప్పలేదు. వీడికి అవసరం లేకుండా నీరు వాడేసుకుంటా కింద నీరు ఎలా ఉంటుంది. అదే మీకు అవసరమైంది వాడుకోండి, అవసరమైన లేని దానికి ఇతరులకు కూడా మీరు నీరు వెళ్ళనివ్వండి, ఇది కూడా నీరు కూడా బంగారమే. మన స్నానం చేయాలంటే నీరు ఉండాలి, బతకాలంటే నీరు ఉండాలి, మన పొలాలు పండాలంటే నీరు ఉండాలి, అన్నం తినాలంటే మనకు మంచినీళ్ళు అయితే ముద్ద కిందకి దిగదు. అంచేత ఇది ఏమిటనుకుంటున్నారు మీరు, ఈ నీరు ద్రవ రూపంలో ఉన్న బంగారం. 96 సంవత్సరాలు జీవించాడు కాటందర. అంటే వాడు ఆయనకు ఒకసారి ఆనకట్టు కట్టేటప్పుడు జబ్బు చేసింది, జబ్బు చేస్తే 6 నెలలు సెలవు పెట్టి ఎవరికి బాధ్యత అప్పచెప్పి, అంటే వాడు దేశభక్తి దేశ ప్రేమ వాళ్ళని స్మరించుకుంటే చాలు మనం పవిత్ర. మీటింగ్లో కొంతమంది కాటన్ ధర అంటా ఉంటారు ఎమ్మెల్యేలు వీళ్ళు, నేను చెప్పాను మీరు కాటన్ దొర అనకండి, కాటన్ మహర్షి అని అంటారు. కాటన్ దొర అంటే ఆయన అన్యాయం చేసినట్టు కాటన్ దొర అనకూడదు, కాటన్ మహర్షి అని పిలవాలని చెప్తాను. ఇప్పుడు ఈ మంత్రులు ఎమ్మెల్యేలకు మాకు మీటింగ్లు తడుస్తాం, ఆయన దొర కాదు మహర్షి. ఇది చెప్తున్నానంటే ఆయనకు మధ్యలో జబ్బు చేస్తే స్విట్జర్లాండ్ 6 నెలలు సెలవు పెట్టి వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు, చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారని 3 నెలలు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వచ్చేసాడు. దౌలేసు ఇన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చి ఒక ఎకరం పుచ్చుకోకుండా, ఒక ఎకరం ఆయన రాయించుకోకుండా ఒట్టి చేతితో ఎంగలాన్ని వెళ్ళిపోయాడు వాటర్ కాటన్. ఒక్క ఎకరం ఆశించలేదు, ఒక రూపాయి ఆశించలేదు, ఒట్టి చేతులతో ఎంగలాన్ని వెళ్ళిపోయాడు. వాడు కర్మయోగి. అంటే కర్మను యోగంగా చేయటం అంటే అది. మేము అతని విషయం ఎందుకు చెబుతున్నాం, వాళ్ళని స్మరించుకుంటే చాలు మనం పవిత్రులు. అది శంకుస్థాపన చేసిన రోజు దౌడేశ్వరు ఆనకట్టు శంకుస్థాపన చేసిన రోజు ఎవడో గుండు జబ్బు వాడు వస్తే ఆవిడ చచ్చిపోతే మనుషులు మనుషులు రాకపోతే మీ భారతదేశం మూఢనమ్మకాలతో ఇలా కూలిపోతుంది, మూఢ ఆచారాలతో ఇళ్ళకి వెళ్ళి. ఆ రోజుల్లో మునసవాళ్ళు కర్ణాలు ఉండేవారు, వాళ్ళని బతిమారి మనుషులు తీసుకొచ్చి చేయించాడు. అంత కష్టపడవలసిన పనానికి లేదు, మన కోసం కష్టం. అంటే ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే కాటం ధర అంత గొప్పగా మనం ఉండక్కర్లేదు, మనం బాగా చిన్న మనసుగా ఉంటే మనకి ఆత్మజ్ఞానం రాదు. అంటే మనం పెద్ద మనసుగా ఉండాలి. మనం సంపాదించి 100కి 100 రూపాయలు సంపాదించుకుంటే మనం సంపాదించుకున్నదంతా మనమే తినేద్దాం అనుకోకూడదు. మీరు తినండి, మీకు కనీసం మీరు తినగా మిగిలిన ఇతరుల చోట పంచుకోండి. అది కర్మను యోగం లక్ష్యం. అంటే దానివల్ల ఏమిటంటే ఆత్మజ్ఞానానికి ఆ పని సహకరిస్తుంది. మనం మాట్లాడే మాట, మనం చేతితోడు చేసే పని, మన ఆత్మజ్ఞానం హృదయంలో అనుభవం రావటానికి అది సహకరించాలి. మనం మన ప్రవర్తన దైనందిన జీవితంలో మన ప్రవర్తన, అదే మన మీటింగ్ లో చెప్తున్నాం కదా, పని పూజ. అమెరికాలో మనకి పూజ అయిపోతే పని అయిపోయింది అనుకుంటున్నాం. అమెరికాలో పని పూజ, మనకేమో పూజ అయితే చాలు, పై పూజ అయిపోతే పని అయిపోయింది. వాళ్ళకేమో పని పూజ, మనకు పూజ పని. అంటే ఏ పని చేసినా, చిన్న పని చేసినా పెద్ద మనస్తోడు చెయ్యాలి. అంటే లోపల ఉన్న వస్తువు అహంకార రహితుడు. ఈ రమణ మహర్షి గారు సిద్ధాంతంలోకి వస్తున్నప్పుడు కాటమన్ మహర్షి గురించి 2 మాటలు చెప్పినప్పుడు రమణ మహర్షి గారికి వస్తాను. పాలకొల్లి బ్యాంకులో ఎంతో డబ్బు ఉంది, ఆ డబ్బు అంటే నాకు ఇష్టం ఉండదు. నా జేబులో ఉన్న డబ్బు అంటే నాకు ఇష్టం. పాలకొల్లి బ్యాంకులో ఎంతో డబ్బు ఉంది అంటాం, ఆ డబ్బు ఉన్న అక్కర్లేదు పోయిన అక్కర్లేదు. ఒకవేళ డబ్బు దొంగల పట్టిపోయినా నాకేమనిపించదు, ఎర్రచేయం కుట్టినట్టు కూడా అనిపించదు. నా జేబులో ఉన్న డబ్బులు నాకు ఇష్టం. వెంకటాపురంలో 1 ఎకరం పొలం ఉంది అనుకోండి, 1 ఎకరం పొలం అంటే నాకు ఇష్టం ఉండదు. నా 10 ఎకరాలు వెంకటాపురంలో, నాకు 10 ఎకరాల పొలం అంటే నా 10 ఎకరాలు నాకు ఇష్టం. దేశంలో 100 కోట్ల మంది జనం అన్నా 100 కోట్లు ఎలా పోయినా నాకు అక్కర్లేదు. మా ఇంట్లో ఉన్న 10 మంది చాలు క్షేమంగా ఉంటుంది నాకు. లోకంలో ఇంత సంపద ఉంది, ఈ సంపద అంతా నాకు అక్కర్లేదు. నాకెంత సంపద ఉందో అది నాకు, నాకెంత సంపద ఉందో అది నాకు ఇష్టం. ఈ చొక్కాలు చిరిగిపోయిన పర్లేదు, నా చొక్కాలు బాగుంటాయి సార్. మీరు గ్రహించవలసింది ఏంటంటే, మనకి నేను అనే ఒక తలంపు ఉంది. నేను అనేది ఒక తలంపు ఉంది. నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐనెస్ మైనస్ అంటారు. మైనస్ ఐనెస్, నేను నాది. ఆ జీవితం మన శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు ఈ ఉచ్చుల్లో ఉంటాం. ఉచ్చి ఒక ఉచ్చి, నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు. ఇప్పుడు ఈ బంగారం, నాది వెంకటాపురంలో ఉన్న బంగారం అంటే నాకు ఇష్టం ఉండదు. మొత్తం బంగారం అంటే ఉన్నా పోయినా పర్లేదు. నాకు 100 కాసులు బంగారం అంటే ఆ 100 కాసులు బంగారం ఎవరిది? నాది. నాది అనేది నేను, నాకు ఇష్టం కాబట్టి, నేను నాకు ఇష్టం కాబట్టి నేనుకున్న బంగారం కూడా ఇష్టం. మీరు బాగా అర్థం చేసుకోండి, 1000 కాసులు బంగారం ఉంది అక్కడ వెంకటాపురంలో, మిగతా 900 కాసులు బంగారం నాకు అక్కర్లేదు, పోయిన అక్కర్ నా 100 కాసులు బంగారం. ఈ 100 కాసులు బంగారం నాది అని నేను అనుకుంటాను, అందుకు సంతోషిస్తాను. నేను అనేది ఒక తలంపు, నేను అనేది ఒక తలంపులు. ఈ నేను అనే తలంపునే ఆధారపడి ఇతర తలంపులన్నీ ఉంటాయి. అయితే ఈ 100 కాసులు బంగారం నీకు ఎందుకు ఇష్టంగా ఉంది? మిగతా 900 కాసులు బంగారం ఎందుకు ఇష్టం లేదు? నాది ఈ 100 కాసులు నాది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, నేనులోంచి నాది వచ్చింది కాబట్టి, నేను నీకు ఇష్టం కాబట్టి ఆ బంగారం కూడా నీకు ఇష్టం. అయితే మిగతా 900 కాసులు బంగారం ఎందుకు ఎందుకు ఇష్టపడటం లేదు? మీరు వెంకటాపురంలో 1000 ఎకరం పొలం కూడా నాకెందుకు? నా కంపెనీలు కట్టుకుంటే సరిపోతుంది. ఆ పక్కో చెడు కంప్లీట్ అయిపోయినా పర్లేదు, 4 మటుకు 50 బస్తాలు పనిచేస్తే సరిపోతుంది. ఏం చేద్దాం, 10 ఎకరాలు నాది అని నేను చెబుతాను, నాదని నేను చెబుతాను, నాది అని 10 ఎకరాలు నాది అని చెబుతాను. అయితే 10 ఎకరాలు నాకు ఎందుకు ఇష్టం అంటే, 10 ఎకరాలు నాకు ఎందుకు ఇష్టం అంటే నేను నాకు ఇష్టం కాబట్టి ఆ 10 ఎకరాలు కూడా నాకు ఇష్టం. ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావో ఆ నేననే తలంపే నీకు ఇష్టంగా ఉంటే, ఆ దొంగనేనే నీకు అంత ఇష్టంగా ఉంటే, నిజానేనే అంత ఇష్టంగా ఉంటే, దేహానికి దేహగతమైన నేనే నీకు అంత ఇష్టంగా ఉంటే, మనోగతమైన నేనే అంత ఇష్టంగా ఉంటే, ఈ దేహగతమైన నేనుకు సంబంధించిన వస్తువులే నీకు అంత ఇష్టంగా ఉంటుందో, అంత గొప్పగా ఉంటుందో, అక్కడికి వెళ్ళి ఈ దొంగనేని చూస్తే నీకు ఇంత సంతోషం వచ్చేస్తుంది, ఈ దొంగనేని కొన్ని ప్రాపర్టీని చూసినా నీకు సంతోషం వచ్చేస్తుంది, ఈ దొంగలేని చూసే నీకు ఇంత సంతోషం ఆనందం వస్తే పట్టలేకపోతున్నావు, ఈ దొంగలేని అడుగునే నిజమైన నేను ఉంది. ఇప్పుడు నేను నేను అనేది తలంపు. ఇప్పుడు ఏదైతే నేను నేను అనేది అంటున్నా, అది నిజం కదా, ఒక తలంపు. ఈ తలంపుని బట్టి ఇతర తలంపులన్నీ నేననే తలంపు మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నేననే తలంపుని, అది ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు అక్కడికి తీసుకెళ్ళావనుకో, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో నువ్వు అక్కడికి తీసుకెళ్ళావనుకో, అప్పుడు ఇది అదృశ్యం అవుతుంది. అక్కడ తోలికెళ్ళావనుకో, ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అక్కడికి నువ్వు తోలికెళ్ళావనుకో, నువ్వు అక్కడికి తోలికెళ్ళావనుకో, ఈ నేననే తలంపు అదృశ్యం అయిపోతుంది. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజమైన నేనులోంచి వచ్చింది. ఆ నిజమైన నేను యొక్క నేడే నేను యొక్క తలంపు, ఆ నేను యొక్క తలంపుని నేను అనేది ఒక తలంపు, ఆ నేను అనే తలంపే దేహంతో తాదాప్యం పొంది ఉంటుంది. నీ గాఢ నిద్రలో ఏ రకమైన తలంపులు లేవు, మెలకు రాగానే నేననే తలంపు వచ్చింది, ఆ నేననే తలంపు రాగానే మిగతా తలంపులు వచ్చి మూసేసినాయి నిన్ను. అది ఎక్కడికి వెళ్ళాలని నీకు తెలియటం లేదు. ఈ మాయ అనే అడవిలో, ఇంద్రియ విషయాలనే అడవిలో, మనస్సు అనే అడవిలో, నేను నాది అనే తలంపులనే అడవిలో, ఈ ఫారెస్ట్ లో ఈ జన్మించడం మరణించడం మరణించడం జన్మించడం ఈ అడవిలో కొట్టుకుపోతున్న నిన్ను గురువు తప్పించి, ఈశ్వరుడు తప్పించి రక్షించేవాడు ఎవడు ఉన్నాడు? నీ మేనత్త రక్షిస్తుందా? నీ అత్తగారు రక్షిస్తుందా? మీరు మీరు సంపాదిస్తే మీ చుట్టాలు మింగటానికి పనికి వస్తారు, కానీ మిమ్మల్ని అజ్ఞానంలోంచి బయటకు ఎవడో తీసుకురారు. ఈ గాఢ నిద్రలో ప్రశాంతంగా ఉన్నావు. జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికి నేననే తలంపు వచ్చి శరీరాన్ని చుట్టేస్తుంది. ఆ శరీరం నేననే తలంపు ఎప్పుడైతే నీ గాఢ నిద్రలో వచ్చి దేహము నేననే తలంపు వచ్చాక ఆ మూల తలంపు శరీరంతో తాదాత్మ్యం పోతుంది. దాన్ని బట్టి నీకు ఇతర తలంపులు అన్ని వచ్చేస్తాయి. గాఢ నిద్రలో కూడా దేవుడు ఉన్నాడు, గాఢ నిద్రలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. గాఢ అన్ని అవస్థల్లోనే, అన్ని కాలాల్లో ఉన్న అన్ని అవస్థల్లోనే, అన్ని కాలాల్లో ఉన్నటువంటి ఈశ్వరుడు నిజం. అన్ని ఈ కాలం, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఎవడైతే సమానంగా ఉంటాడో, ఎవడైతే ఏకంగా ఉంటాడో, ఎవడ స్వరూపం అయితే సుఖము, ఎవడ స్వరూపం అయితే శాంతి, ఎవడ స్వరూపం అయితే ఆనందము, ఎవడ స్వరూపం అయితే ఉండటము, వాడి దేవుడై ఉన్నాడు. ఆ ఉండటమే దేవుడు. మనం రాముని పూజిస్తున్నాం, మంచిదే మంచిదే పూజిస్తున్నాం. గాఢ నిద్రలు రాముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నాం, మంచిదే పూజించండి. మరి గాఢ నిద్రలు వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గాఢ నిద్రలో దేవుడు లేడా? నేను విడిచిపెట్టి దేవుడు ఎక్కడికైనా వెళ్ళిపోయాడు? గాఢ నిద్రలో జాగ్రత్త అవస్థలో ఉండి, స్వప్న అవస్థలో ఉండి, గాఢ నిద్రలో దేవుడు లేకపోతే అది దేవుడు అవుతాడా? ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే, ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేకపోతే అది దేవుడు అవుతాడా? ప్రపంచంలో అనేక మంది పురుషులు ఉన్నారు, కానీ మీ ఆయన అంటే నీకు ఇష్టం. ఏం చేత ఇష్టం? మా ఆయన కాబట్టి నా భర్త. నీ భర్త నీకు ఎందుకు ఇష్టం? నీకు ఆ నేను నీకు ఇష్టం కాబట్టి నీ భర్త కూడా నీకు ఇష్టం. మీ ఆయన తప్పించి ప్రపంచంలో పురుషులు లేరా? నీకు కొంతమంది చెప్తారు, పాలు కాస్తే మా ఆవిడే బాగా కాస్తున్నారు. ఈ ఆవిడ తప్పించి ఎవరు ఆడవాళ్ళు లేరా? ఈ ప్రపంచంలో స్త్రీలు ఎవరు లేరా? దేహము నా భార్య అంటే దేహము నేను. ఈ నేననే తలంపుకి, నేననే తలంపు వచ్చిన తర్వాత నా భార్య వస్తుంది. ఈ నేను నాకు ఇష్టం కాబట్టి భార్య కూడా ఇష్టం. ఇంతమంది స్త్రీలు అంటే నీ భార్య అంటే నీకు ఎందుకు ఇష్టం కలుగుతుంది? మిగతా వాళ్ళందరూ మంచివాళ్ళు కాదా? భగవాన్ వచ్చాడు చెప్పారు, నువ్వు శాంతిగా ఉండాలంటే నీరుగా ఉండు, కెరటంగా ఉండకు, బుడక్కగా ఉండకు, నూరుగ్గా ఉండకు. నిజంగా నువ్వు శాంతిగా ఉండాలంటే నీరుగా ఉండు, శాంతిగా ఉండాలంటే నీరుగా ఉండు, బుడగ్గా ఉండకు. బుడక్ కూడా నీరే అయినప్పటికీ ఆ రూపంతో తాదాత్మ్యం పొందకు. కెరటం కూడా నీరే, ఆకారం చూడతాదు. నువ్వు శాంతిగా ఉండాలంటే ఎప్పుడూ నీరుగా ఉండకు. ఆ నీటిలోనే కెరటాలు వస్తాయి, ఆ నీటిలోనే బుడగలు వస్తాయి, ఆ నీటిలోనే నురుగు వస్తుంది. కానీ నువ్వు నీరుగానే ఉండు. కెరటం అంటే నీకు ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది. ఈ రూపం నామం ఎవరు ధరించి, కెరటాన్ని ఎవరు ధరించారు? ఆ రూపాన్ని కెరటం, ఆ కెరటం యొక్క రూపాన్ని ఎవరు ధరించారు? నీరే ధరించింది. ఆ కెరటం యొక్క రూపాన్ని ఎవరు ధరించారు? నీరే ధరించింది, నీరే ధరించింది. అయితే నువ్వు కెరటం ఆకారంతో తాదాత్మ్యం పొందకు, ఆ రూపంతో తాదాత్మ్యం పొందకు. ఆ కెరటం అంటే రూపం వచ్చింది కదా పేరు. ఆ కెరటం అనే పేరు ఎందుకు వచ్చింది? ఒక రూపం వచ్చింది ముందు, తర్వాత పేరు వచ్చింది. మనకు కూడా రూపం వస్తుంది ముందు, తర్వాత పేరు పెడతారు. నువ్వు ఈ రూపం నీరుగా ఉంటే నీకు శాంతి, ఎడి చూసినా శాంతి నీరుగా ఉంటాయి. కానీ ఆ రూపంతో, లేకపోతే ఒక ఆకారం తోటి, ఒక పేరుతోటి నువ్వు తాదాత్యం పొందావా? నీకు అశాంతి. నీరుగా ఉంటే శాంతి, ఆ నీరు పొందే రూపాలతో తాదాత్యం పొందితే అశాంతి. జన్మలు రాని, కోటి జన్మలు రాని, ఎవరికి కావాలి? నువ్వు నీళ్ళతోటి ఆ రూపాలతో తాదాత్యం పొందకు, ఆ పేరులతో తాదాత్యం పొందకు, ఆ నామంతో తాదాత్యం పొందకు. ఈ జన్మలన్నీ కోటి జన్మలు వస్తే రాని. ఎవరికేలా నేను శాంతిగా ఉన్నప్పుడు, అది శరీరానికి జీవితానికి మరణానికి భేదం నాకు తెలియనప్పుడు, చావు వల్ల నాకు వచ్చే అశాంతి ఏంటి? నువ్వు నీరుగా ఉన్నావా? ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా శాంతి. ఏదైనా ఒక రూపాన్ని పట్టుకున్నావా, ఒక ఆకారాన్ని పట్టుకున్నావా, ఒక నామాన్ని పట్టుకున్నావా, అశాంతి ప్రారంభమైపోతుంది. ఈ పేర్ల కోసం ఎంత గొడవ, ఎంత గొడవ, ఎంత గొడవ. ఆ గోళ మీద పేర్లు రాయించుకోవడానికి గోళ 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 పైన రాశాడు నా పేరు పైన రాశాడు అన్నప్పుడు, కింద రాశాడు అన్నప్పుడు, మధ్యలో రాయటం నా పేరు పైన రాయడం అన్నప్పుడు, గోల 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 ఏముంది అంటే దాన్ని బట్టి మన మనస్సు ఎంత ఇరుగ్గా ఉందో తెలుస్తుంది. నీకు మోక్షమా, నీకు ఆత్మ జ్ఞానమా, నీకు శాంతే, ఆత్మసింహాసనం మీద కూర్చుంటావు నువ్వు. మనం చేసే పని కూడా ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలి, శాంతిగా చేయాలి, పట్టువిడిపులతోడు చెయ్యాలి. నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని అలా చేయకూడదు. కుడి ఎడమలుగా చేసుకుంటూ వెళ్ళాలి. పరిస్థితిని బట్టి పుస్తకం ఎలా రాసి ఉంటే అలా చేసుకెళ్ళటం కాదు, పరిస్థితిని బట్టి చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏ పని అయినా చేస్తున్నాం అనుకోండి, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుని కుడి ఎడమలుగా చేసుకుంటూ వెళ్ళాలి, శ్రద్ధగా చెయ్యాలి. నేను చేస్తున్న పని నాకెంత ఉపయోగపడుతుంది, సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో చూసుకోవాలి. నేను చేస్తున్న పని నాకు ఉపయోగపడక సమాజానికి ఉపయోగపడుతుంది, ఆ పని ఎందుకు? నేను ఏదైనా ఒక పని చేస్తానంటే అది నాకైనా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, లేకపోతే నాకు సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడకుండా, నాకు ఉపయోగపడకుండా, నాకు భౌతిక అభివృద్ధికి ఉపయోగపడకుండా, నా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడలేదు, ఉపయోగించడం సంబంధమైన పని అది. పని ఎందుకు ఇంకా? మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ఆ సందర్భాన్ని బట్టి చేస్తూ ఉండాలి, పట్టువిడిపులు ఉండాలి. ఆ పని నీ సమాజానికి ఉపయోగపడాలి, నీకు భౌతికంగానే ఆధ్యాత్మికంగా కూడా అది నీకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడుతూ ఉండాలి. అదే పని అంటే లోకానికి ఎంతో కొంత సహకరిస్తూ ఉండాలి ఆ పని వల్ల. దానివల్ల నువ్వు నీకు కూడా ఉద్ధరణ ఉండాలి ఎంతో కొంత భౌతికంగానే ఆధ్యాత్మికంగా, అది పని. ఈ మధ్యన బతికొండగానే విగ్రహాలు పెట్టించుకోవడానికి కంగారు పడిపోతున్నారు. ఏంటి అంత కంగారు పడిపోతున్నారు? నేను చచ్చిపోయేగా ఎవడ పెడతాడు అని బతికొండ పెట్టించుకోవడం అంటున్నారు. ఈ రోజుల మీద విగ్రహాలు పెడుతున్నారు, కంగారు పడకుండా మీరు చచ్చిపోయాక పెడతారంటే ఎవరైనా చచ్చిపోయి ఎవడి పెడతాడు నేను బతుకుండగానే ఆడాలని మేనేజ్ చేసుకుంటాను. నేను చచ్చిపోయి విగ్రహం ఆడి పెడతాడంటే నేను బతుకుండగా పెట్టుకునేవ్వండి, ఏదో సమితి ప్రెసిడెంట్ గారిని పట్టుకుని ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఏదో మేనేజ్ చేసుకుంటా, నాకు ఆరోపణలు అక్కడ పెట్టేస్తాను. నేను బతుకుండగా ఎవడ కృషి చేస్తాడు నా కోసం? మీరు ఒక్క నిమిషం మాట్లాడితే తెలిసిపోతుంది మీలో ఎంత సభ్యత ఉంది, ఎంత సంస్కారం ఉంది, ఎంత మర్యాద ఉంది, మీ ఆలోచన యొక్క లోతు ఎంత ఉంది, మీ తూకం ఎంత ఉంది. ఒక 2 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది అది మీకున్న తూకం ఎంత ఉంది, మీరు మంచితనం ఎంత ఉంది. 2 మినిట్స్, 2 నిమిషాలు చాలు. మాలాంటి వాళ్ళకి 2 నిమిషాలు, రాజగోపాలాచార్య లాంటి వాడికి 1 మాట చాలు, అలా చూసేస్తాడు ఆ మనిషి. అంటే నీవు నిద్రలో మెరుకు రాగానే నీకు అహంకారం వెంబడిస్తూ ఉంటుంది. నేను మళ్ళీ నిద్రపోయే వరకు నీ అహంకారం నేను వెంబడిస్తే తరుముకుంటూ వస్తూనే ఉంటుంది. కొంత సహల అహంకారం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, చైతన్యం ఏంటో, విడదీసుకునే శక్తి నీకు ఉండాలి. తర్వాత ఇంకోటి, మన అహంభావ ప్రేరితంగా ఏదైనా మాట వచ్చిన మాట ఆఫ్ చేసేయాలి. అహంభావ ప్రేరితంగా మాట వచ్చినా, అహంభావ ప్రేరితంగా రచనలు చేసినా అది ఎవరికి ఉపయోగపడదు. కాల ప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి. మీరు భగవంతుడి మీద భారం వేసి జీవించండి, భయం తగ్గిపోతుంది. జీవితంలో పుట్టిన వస్తువుకి ప్రారంభం ఉంది కానీ పుట్టిన వస్తువుకి ప్రారంభం లేదు. పుట్టిన వస్తువుకి రూపం ఉంది కానీ పుట్టిన వస్తువుకి రూపం లేదు. పుట్టిన వస్తువుకి పేరు ఉంది కానీ పుట్టిన వస్తువుకి పేరు లేదు. ఆ పుట్టిన వస్తువుకి చావు ఉంది కానీ పుట్టిన వస్తువుకి చావు లేదు. నువ్వు పుట్టిన దాని వై ఉన్నావు. ఇప్పుడు ఏంటి మీ గోళ? మరోసారి రిపీట్ చేస్తున్నాను, ఏదైతే పుట్టిందో అది చనిపోతుంది, ఏదైతే పుట్టిందో దానికి ప్రారంభం ఉంది, ఏదైతే పుట్టిందో దానికి రూపం ఉంది, ఏదైతే పుట్టిందో దానికి పేరు ఉంటుంది. పుట్టిన దానికి ఏమీ లేవు, నువ్వు పుట్టిన వస్తువై ఉన్నావు. ఇంకా దేనికి నీ గోళ, నీ టెన్షన్ దేనికి? దేనికి టెన్షన్ పడుతున్నావు? పుట్టిన వాడు చనిపోతాడు కానీ పుట్టిన వాడు చనిపోడు. భగవంతుడు ఉరికే భగవంతుడు ఎప్పుడైనా ఆ పరమాత్మ ఎప్పుడైనా తను తాను సృజించుకుంటాడు, తనకి శరీరం ఒకటి కల్పించుకుంటాడు అవసరాన్ని బట్టి. అదేనే ఏమన్నాడంటే అవసరాన్ని బట్టి కల్పించుకుంటాను, రోజు కల్పించుకోడు. ఎప్పుడు అవసరమైతే కల్పించుకుంటాను అన్నాడు గీతలో. ఎప్పుడు అవసరమైతే ఒక శరీరాన్ని కల్పించుకుంటాను. ఏం చేద్దంటే మనం శరీరధారులు, శరీరం లేని అలా వస్తువుకి పరమాత్మకి ఒక శరీరం అంటూ లేదు, కానీ శరీరం లేని దాన్ని మనం ఊహించలేము. అంచేత పరమాత్మ ఎప్పుడైనా ఒక శరీరం ధరించి వచ్చి మనకు బోధిస్తాడు. మాట కంటే మౌనం గొప్పది, మాట వెండి మౌనం బంగారం, మాట కంటే మౌనం గొప్పది. అయితే మౌనం యొక్క బోధ ఎంతమందికి అందుతుంది? చాలా మందికి అందదు. అంచేత మాట చెప్పవలసి వస్తుంది, లేకపోతే మౌనమే సరిపోతుంది. ఎంత గొప్పవాడైనా ఒక మానవుడు, ఒక జీవుడు ఎంత గొప్పవాడైనా వాడు చేసే పనికి తగు మాత్రంగా చేయగలడు, దానికి హద్దు దాటి చేయలేదు. ఒక గొప్ప నాయకుడిని తీసుకొని, ఒక మంచి నాయకుడిని తీసుకోండి, వాడు అవతార పురుషుడు చేసినంత పని వాడు చేయలేడు. మంచి నాయకులనే తీసుకుందాం, మంచి నాయకులనే తీసుకున్నప్పటికీ వాడు ఎంతవరకు వాడికి సమర్థత ఎంత ఉందో అంతవరకు చేయగలడు. మంచివాళ్ళు కూడా ఇంచిన ఆ మంచి ఆ పుట్టిన వాడికి ఎంత సమర్థత ఉందో, మంచివాడు కూడా ఎంత సమర్థత ఉందో, ఎంత యోగ్యత ఉందో అంతవరకు చేయవాళ్ళకి. మంచివాడు కూడా వాడు చేయలేని పని కూడా ఒకటి ఉంటుంది, మంచివాడు కూడా చేయలేని పని ఒకటి. అప్పుడు వస్తాడు అవతారం, అప్పుడు వచ్చి నరుక్కుంటూ వెళ్తాడు. ఎప్పుడైనా తన తాను సృజించుకుని వస్తాడు, తన శరీరాన్ని తను సృజించుకుని వస్తాడు. మన దేహం అలాంటిది కాదు. అయితే నీకు ఈ హృదయంలో, నీ హృదయంలోకి వెళ్ళగలిగితే, నీ ఆధ్యాత్మిక హృదయంలోకి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే నీకు అంతర్యామిగా ఉన్నాడో, అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే, అక్కడ చేరుకోగలిగితే, నీకు ఆ బరువు ఉంటే, ఆ తోకం ఉంటే, నీకు మీరు ఏదో యోగం, భక్తి, జ్ఞానం, ఆ వివేకం, ఆ విచక్షణ అన్ని ఏర్పరచుకుని మన అనాత్మలోంచి విడుదల, మన ఆత్మగానే ఉన్నాం, చావులేని సత్పదార్థంగానే ఉన్నాం. ఆత్మ కాయదాన్ని ఆత్మ అనుకుంటున్నాం, అనుకోవటం నుంచి బయటకు వస్తే చాలు మన బూట్లో మనం పడిపోతాం, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఉడికే అనాత్మ తలంపులోంచి ఆత్మనే, ఏదైతే ఆత్మ కాదో దాని ఆత్మ అనుకుంటున్నాం, అనుకోవటం మానేస్తే చాలు మన బూట్లో మనం పడిపోతాం, మన ఇంట్లోకి మనం వచ్చేస్తాం, మన నిజమైన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఓంకమే మోక్షం అంటే ఏమి లేదు, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అంటే ఏమి లేదు, లేకపోతే ఆత్మజ్ఞ ఆత్మశాంతి అంటే ఏమి లేదు. మన ఇంటికి మనం రావటమే మన ఇల్లు అంటే నిజమైన హృదయం. మన ఇంట్లో ఉండి దానికి హద్దులు లేవు, దానికి పరిమితులు లేవు. నేను అనే తలంపుకి హద్దులు ఉన్నాయి, నేను అనే తలంపుకి పరిమితులు ఉన్నాయి, నేనునే తలంపుకు చావు పుట్టుకలు ఉన్నాయి. నిజమైన దేనికి తలంపులు లేవు, చావు పుట్టుకలు లేవు, దాని స్వరూపం ఉండటమే. మనకి వేరుగా, మనకి భిన్నంగా గోచరించు ఇదంతా సత్యమే. కొన్ని మాటలు భగవంతుడు చెప్పిన మాటలు మనకు అర్థం కావు. నువ్వు ఎవరికైనా అపకారం చేస్తావనుకో, తప్పనిసరిగా ఏదో రోజున అపకారం నీకు వచ్చి తీరుతుంది. నువ్వు ఎవరికైనా ఉపకారం చేస్తావనుకో, దాని ఫలితం ఏదో రోజు నీకు ఉపకారం ఏదో రూపం నీకు వచ్చి తీరుతుంది. ఇది ఎటర్నల్లా, ఇది ఒక చట్టం ఇది. అంటే నీవు ఎవరో వచ్చి నీ తలంపులు నేను బాధ పెడతాను, ఈ తలంపులు గానే మన తలంపులే బాధపడుతుంది. మన శరీరానికి చావు వస్తావు అనుకో, చావు నాది ఒక తలంపు. మన శరీరానికి ఏదో రోజు చావు వస్తుంది కదా, ఈ శరీరానికి ఏదైనా చావు వస్తుంది. ఎవరికి చచ్చిపోవడం ఇష్టం ఉంటుంది అంటారు, ఎవరి మటుకాలకి చచ్చిపోవడానికి ఇష్టం లేదు. మేముంటామంటే మేముంటామంటున్నారు, ఎవరు మేము చచ్చిపోవాలి. మీరు ఎవరిలో చచ్చిపోతే గదిలో ఎలా ఖాళీ వచ్చాయని వెనకాల వాళ్ళు అంటున్నారు. మేము చచ్చిపోవాలంటే మేము చచ్చిపోవాలి, ఎవరికి ఇష్టం ఉండాలి చచ్చిపో, మీరే ఎవరికైనా చచ్చిపో, తప్పేమీ లేదు. మీరు ఇంచదని మీరు చావు లేని వస్తువు కాబట్టి మీకు చచ్చిపోవడం ఇష్టం లేదు. మనం చచ్చిపోయే వస్తువు అనుకోండి, చావు వస్తే బాగుండు అనుకుంటాం, కానీ చావు లేని పదార్థం మనం అంటే చావు ఉంటే నీకు అసలు స్వరూపంలో చావు లేదు. నువ్వు అసలు చనిపోయే వస్తువు కాదు నువ్వు, అంటే నువ్వు చావు అంటే ఇష్టం లేదు నీకు. అక్కడ తెలుస్తుంది నీకు లోపల ఆత్మ ఉందని. దీనికి రుజువులు సాక్ష్యాలు గ్రంథాలు అక్కర్లేదు. ఇప్పటికే ఆ రవ్వంతా కొంత లోపల ఆలోచన, ఆ బుద్ధి సూక్ష్మత. మనకు ఎవరికి చావు అంటే ఇష్టం లేదు, ఇంకా ఇష్టం లేదు. మనం చనిపోయే వస్తుం కాదు, చావని వస్తుంది. ఈ ఒక్క విషయం మీరు పట్టుకోండి, తెలుస్తుంది మీకు. ఎవరికి ప్రపంచంలో ఒక ఈ దేహంలోనే కాదు, హ్యూమన్ ఫార్మ్ లో కాదు. ఇప్పుడు పాము ఉంది అనుకోండి, ఆ పాముకి ఎప్పుడైనా భయం వేసినప్పుడు మనం కరుస్తుంది. పాముకి కరవటమే పని కాదు, దానికి ఎప్పుడైనా భయం వేసింది అనుకోండి మనం చూసి కరుస్తుంది. అది దానికి బతకాలనే ఉంటుంది, ఎప్పుడు ఉండాలనే ఉంటుంది ఆ పాముకు. అది దేహం, ఏ దేహం అయినా సరే, పిల్లి దేహం అవచ్చు, ఎలక దేహం అవచ్చు, మానవ దేహం అవచ్చు, పాము దేహం అవచ్చు, జంతువు దేహం అవచ్చు, ఏ దేహం అయినా సరే దానికి బతకాలే, ఇప్పుడు బతకాలనే ఉంటుంది. ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఇంకా బతకాలి. ఇంట్లో ముసలి ఏదైనా మీకు వాళ్ళు కోపం వచ్చినప్పుడు మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం అంటారు అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కలిసి నువ్వు చచ్చిపోతారు అనుకోండి, వాళ్ళు సావరు ఊరికి అలా అంటారు, వాళ్ళు చచ్చిపోతారు ఊరికి అలా అంటారు. మేము కోపం వచ్చినప్పుడు మేము చచ్చిపోతాం అంటారు, ఇంట్లో పోను చచ్చిపోను అంటారు అనుకోండి, వాళ్ళు సావరాళ్ళు. అని ఎవరికి చావు అంటే ఇష్టం ఉండదు. దాని కారణం ఒకటే, ఏ పదార్థానికి అయితే చావు లేదు మనమై ఉన్నాం, అంటే చావు అంటే ఇష్టం ఉండదు మనకి. అన్ని తలంపులైనవయ్యా అని భగవాన్ చెప్పి సూత్రం మీరు అర్థం చేసుకోండి. అన్ని తలంపులు, ఈ తలంపులు నీకు ఎందుకు వస్తున్నాయి అని. మన పూర్వజన్మలో చేసిన కర్మలే మనలో సంస్కారాలుగా ఏర్పడు. కర్మ చేసావా, కర్తృత్వంతో నువ్వు కర్మ చేసావా? మనం మంచిని మీటింగ్ లో చెప్పుకున్నాం, పని బంధించదు, ఆ పని నేను చేశాను తలంపు బంధిస్తుంది. పని బంధించదు, ఆ పని నేను చేశాను తలంపు బంధిస్తుంది. పని నీకు బరువు కాదు, ఆ పని నేను సాధించాను తలంపు బరువు. అది నేను చుట్టుకుంటుంది, పని చుట్టుకోదు, ఆ పని నేను చేశాను తలంపు చుట్టుకుంటుంది. అర్జున, నువ్వు అహంభావన విడిచిపెట్టి, అహంభావన ప్రేరితంగా వచ్చే భావనను విడిచిపెట్టి, అర్జున అహంభావన ప్రేరితంగా వచ్చే భావన విడిచి పట్టిపోయి నువ్వు పని చేస్తే మూడు లోకాల్ని కాల్చి ధ్వంసం చేశారు, నీకు పాపం లేదు అర్జున అన్నాడు. పాపం అంతా ఎక్కడుంది, ఇదేమి అర్జున అహంభావన ప్రేరితంగా వచ్చే భావనలు విడిచిపెట్టి ఈ మూడు లోకాలను భస్మం చేసిన నీకు దోషం లేదు, పాపం లేదు అన్నాడు. అంటే ఎక్కడుంది పాపం అంటే, ఈ నేననే తలంపులు ఉంది. మనకు వచ్చే తలంపులన్నీ అహంభావన ప్రేరితమలే, మనకు వచ్చే భావనలన్నీ అహంభావన భావనలే, అహంభావన ప్రేరితంగా వచ్చే భావనలే. ఆ భావనతో ఏ పని చేసినా నిన్ను చుట్టుకుంటుంది, నిన్ను ముట్టుకుంటుంది. నువ్వు ఏ జన్మలో ఉన్నా, నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ లోపల నిన్ను తరుముకుంటూ వస్తుంది. దానికి సమాధానం నువ్వు చెప్పే వరకు నిన్ను తరుముకుంటుంది. నీ బుద్ధి అంతా నీకు తెలివితేటలు, చైతన్యం ఉంది నీ బుద్ధి అంతా నీకు తెలివితేటలు. ఈ గోడ పక్కనే ఉందో మనకు తెలియదు, మన తెలివే. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, మన తెలివే. అసలు నీ బుద్ధి అంతా, నీ మనస్సు అంతా, నీ ఇంద్రియాలంతా, ఇంద్రియాలకి నీకు ఇంద్రియాలకు కనిపించకపోతే ఇంకా దేవుడు లేడా? నీ బుద్ధికి అందకపోతే దేవుడు లేడా? నీ మనస్సులో ఉన్న తంటకి అందకపోతే ఇంకా దేవుడు లేడా? నీ బుద్ధి అంతా, నీ మనస్సు అంతా, నీ ఇంద్రియాలంతా, నీ తెలివి అంతా, నీ వయస్సు అంతా. పుట్టినవాడికి వయస్సు కానీ పుట్టినవాడికి వయస్సే ఉంది. ఈ గోడ పక్కన ఏముందో నీకు తెలియదు. నీ బుద్ధి తోటి దేవుణ్ణి కొలుస్తావా? కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఆ మాటలకు అర్థాలు ఏంటో మాకు తెలుస్తూనే ఉంటాయి. ఆ మాటలను చూడడం, అర్థాలను చూడడం, కొన్ని మాటలు అడుగులా హృదయంలో భగవంతుడు ఉన్నాడు కదా, వాళ్ళని చూద్దాం సరిపోతుంది. ఎవరేదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తెలుస్తూనే ఉంటుంది, కానీ ఈ మాటలు అడుగునా, మాటల తాత్పర్యాలు అడుగునా, ఈ మనసులోని వికారాలు అడుగునా, వాడి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, వాడిని చూస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, మోసగింపబడేవాడు ఉన్నంతకాలం మోసగించేవాడు ఉంటూనే ఉంటాడని. ఇంగ్లీష్ లో సామెతను, మోసగింపబడేవాడు ఎంతకాలం శ్లోకం ఉంటాడో మోసగించేవాడు కూడా పక్కనే ఉంటాడని. మాకు ఇంక సాహిత్యం పిచ్చపోవటం లేదు. అనేక జన్మల నుంచి ఆ చేసినటువంటి మనం ఆ కర్మ ఫలితాలు మనలో వాసన కింద ఉంటాయి, సంస్కారాల కింద ఉంటాయి. ఆ కర్మ ఫలితాలు మనం పూర్వజన్మలో చేసిన ఏదో కర్మ చేస్తాం, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నా భావంతుడు చేస్తాం, దాని ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఫలితం అనుభవిస్తాం. ఆ ఫలితం అనుభవించినప్పుడు మనలో అది ఒక సంస్కారంగా ఏర్పడుతుంది, ఒక వాసన కింద ఏర్పడుతుంది. చూడండి, కొంతమందికి పదవి చేశాక పదవి పోయే వాళ్ళకి మతి ఉండదు, చిక్కిపోవడం ప్రారంభిస్తారు. అంతకుముందు నాలుగు ముద్దలు తిని వాళ్ళు రెండు ముద్దలు తింటా ఉంటారు. ఇంకేంటే మన మనస్సు ఏమైనా బెంగ పెట్టుకున్నాం అనుకోండి, జఠరాజ్యం తగ్గిపోతుంది. జఠరాజ్యం ఎప్పుడైతే తగ్గిపోయింది అక్కడ చిక్కిపోవడం ప్రారంభిస్తుంది. మీ మనస్సులో ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చిందనుకోండి, ఇక్కడ జఠరాజ్ఞం తగ్గిపోతుంది. జఠరాజ్ఞం ఎప్పుడైతే తగ్గిపోయింది, మీకు తిరిగి అన్నం తగ్గిపోతుంది, అప్పుడు చిక్కిపోవటం ప్రారంభిస్తుంది. డిప్రెషన్ మైండ్లో వచ్చిన డిప్రెషన్ ఏం చేయదంటే, శరీరం చైతన్యానికి శరీరం అక్కర్లేదు అసలు. దానికి మనస్సుకి శరీరం, జీవుడిది శరీరం. అంటే జీవుల్లో వచ్చే అన్ని వికారాలు దాని యొక్క ప్రభావం ఈ శరీరం మీద పడతా ఉంటాయి. సరే, శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేది కూడా జీవుడే. లోపల చైతన్యం ఏడవదు ఏడవదు. నా 10 ఎకరాల కోసం నేను ఏడుస్తాను, కానీ మిగతా 9 ఎకరం మురిగిపోతే నాకెందుకు? నా శరీరం పోతాడు, నాకు ఏడిపోతున్నాను, మిగతా శరీరాలు చచ్చిపోతే నాకెందుకు? వెనక పూర్వం ఒక అచ్చలు వేణు ఒకడు ఉన్నారటండి, ఆడ కూడా 10 మంది ఉన్నారటండి, పులితరంకి వస్తున్నట్టండి. వాడు అన్నారటండి, పులితరంకి వస్తాను, మీరేం కంగారు పడకండి, మీరు అందరూ నా మీద పడుకోండి, మీకేం భయం లేదన్నారు. అంటే ఆడు ఉద్దేశం ఏంటంటే, అడుగున ఉన్నోళ్ళు ఎలాగైతే కింద కదా పులి పైన తీరేడిపోతే మనం సుఖంగా ఉండొచ్చు. మీరేం భయపడకండి, నేను కింద పడుకుంటాను, మీరు పైన పడుకోండి, మీరేం భయపడకండి అన్నారటండి. అంటే ఆడు ఉద్దేశం పైయోళ్ళు తీరేడిపోతుంది, అడుగును మనం ఉంటాం, మన దగ్గరికి రాదు కదా, మనం శుభ్రంగా బతుకుతాం, తెలగపడి తినవచ్చు. ఇంత తెలివైన వాడు ఉంటారు. ఈ శరీరం చనిపోయినప్పుడు లోపల చైతన్యానికి శరీరానికి మనసుకి ఎట్టి సంబంధం లేదు. శరీరం చనిపోయినప్పుడు ఈ శరీరం నాదని నేనని ఎవరు చెప్తున్నారో జీవుడే ఏడుస్తాడు. అందుకని లోపల చైతన్యం ఏడవదు, అది పుట్టలేదు అసలు. ఆ చైతన్య స్రవంతిలో మన ఐక్యం కానీ అప్పుడు ఏది సాధించిన స్వప్నం ఇంతటి సమాధానం. ఇది భగవాన్ ఉవాచ. ఆ చైతన్య స్రవంతిలో మన ఐక్యం కాలేనప్పుడు ఏదైనా ఒకళ్ళు సాధించిన భౌతికంగా అది కూడా స్వప్న సమానం. ఇంకా చైతన్యం ఒక్కటే నిజం కాబట్టి. లోకంలో ఎన్నో సాధించిన వాళ్ళే ఆడు చచ్చిపోయిన మరుసటి రోజు లోకం మర్చిపోతుంది. లోకం యొక్క పోప అసలు లోకం అంటేనే మోసం. మీ ఇంట్లో ఎవడైనా నీకు 100 కోట్లు సంపాదించి ఇచ్చారనుకోండి, 12 రోజులు ఆడు ఫినిష్ వాడు. 12 రోజులు ఏదో భోజనాలు పెడతారు అయిపోతుంది, 12 రోజులు ఆడు ఆడి చరిత్ర ముగిసిపోతున్నాడు. మహాత్మా గాంధీ గారు అవసరమైతే బజార్లో ఆయన ఎముకలు అన్ని దేశానికి సేవ చేసిన గాంధీ గారిని మనం మర్చిపోయాం. మామూలు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మామూలు నాయకులు మనకు జ్ఞాపకం. అసలు గాంధీ గారిని మర్చిపోయిన దేశం ఇది. ఈయన కాంక్షించకుండా, పదవి కూడా కాంక్షించకుండా, అవసరమైతే తన ఎముకలను కూడా అరిగిపోయేలాగా సేవ చేసిన దేశాన్ని గాంధీనే మర్చిపోతే మామూలు వాళ్ళందరూ మర్చిపోతాం కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? అది నీకు తలంపులు వస్తున్నానికో కంగారు పడకు, నీ లోపల వాసనలు బట్టి సంస్కారాలను బట్టి తలంపులు వస్తాయి. పూర్వజన్మ మనం ఏది తింటే అది తేనిపు వస్తుంది. వంకాయ కూర తింటే బీరకాయ కూర తేనిపు రాదు. ఏమి లేదు, వాసన ఒక్కసారి పక్కకి నెట్టేసి చూడండి. ఎలా కళ్ళు మూసుకుంటే సూర్యుడు ప్రత్యక్షం కాదు, సూర్యుడు ఉన్నా ప్రత్యక్షం కాడు. లోపల వాసనలు, లోపల సంస్కారాలు, మనలో ఉన్న వెలితల్ని, మనలో ఉన్న రోతలను, మనలో ఉన్న బలహీనతలు ఒకసారి పక్కకి నెట్టి చూడండి. లోపల జ్ఞాన సూర్యుడు ఒక్క ఇప్పుడే ఇక్కడే మీకు ప్రత్యక్షం అవుతాడు. ఈ మబ్బులు మనకి సూర్యుడున్నా మబ్బులు ఏ విధంగా అయితే మన సూర్యుడికి మనం గోచరం కానకుండా మబ్బులు ఎలా అడ్డొస్తాయో మనలో ఉన్న బలహీనతలు, మనలో వ్యక్తి భావన, మనలో అహంభావన, అహంభావన ప్రేరితంగా వచ్చే ఇతర భావనలు ఇవన్నీ కలిపి లోపల జ్ఞానసూర్యుడికి మనకు గోచరం కాకుండా చేస్తున్నాయి. మన ఇంద్రియాలకు అందటం లేదు కాబట్టి, మన బుద్ధికి అందటం లేదు కాబట్టి వాడు లేడు అనుకు. ఎవడైతే ఉన్నాడో వాడు లేడు అని అనుకుంటున్నాం. ఎవడ ప్రకాశం వల్ల మనకి ఈ బుద్ధి ఉందని తెలుస్తుందో, ఎవడ ప్రకాశం వల్ల అసలు మనకి ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఉందని తెలుస్తుందో, ఎవడ ప్రకాశం వల్ల మనకి ఈ లోకం ఉందని సంగతి తెలుస్తుందో, వాడు లేడని అంటున్నాం మనం. వాడే లేడంత కృతజ్ఞుడయ్యాం మనం. నిజంగా నువ్వు ప్రేమిస్తున్న నీ హృదయంలో అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు నువ్వు ప్రేమిస్తున్న మాట నిజమైతే, అది ఆనస్టిగా నువ్వు సాధన చేస్తున్నట్టయితే, గౌరవప్రదంగా సాధన చేస్తున్నట్టయితే, నువ్వు ఇంకోటి మనం చేసే పని కూడా గౌరవప్రదంగా చెయ్యాలి, ఆనెస్టీగా చెయ్యాలి. ఆనెస్టీగా ఒక సిన్సియర్గా చేస్తే సరిపోదు కాదు, ఒక సిన్సియర్గా చేస్తే సరిపోదు, ఆనెస్టీగా కూడా చెయ్యాలి. నువ్వేదో నువ్వేదో ఎవరికైనా ఉపకారం చేస్తున్నావు అనుకో, సిన్సియర్గా అది కాదు, గౌరవప్రదంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఈశ్వరుని దయచిపోతాడు. నేనేదో సిన్సియర్ అనుకుంటే సరిపోదు. కొంతమంది ఇంటికాడ కూర్చొని మేమే సిన్సియర్ ఎందుకు పనికిరాదు? ఇంటికాడ కూర్చొని మేమే సిన్సియర్ అనుకుంటాం. ఎవరికి సిన్సియర్? నేను సాధించే జీవితంలో నడక రానివాడు అసలు ఎప్పుడు పడలేదంటే ఆ మాటకు అర్థం ఏంటి అసలు? అది నడకే రాదు అసలు అడిగి ఎప్పుడు నేను కింద పడలేదంటే అర్థం ఏంటి అసలు? సైకిల్ తొక్కటమే చేత కదా, ఎప్పుడు సైకిల్ మీద పడలేదంటే అర్థం ఏంటి ఆ మాటకి? నేను సిన్సియర్గా ఉండాలంటే నువ్వు సిన్సియర్గా ఉంటే సరిపోదు. నేను ఎంత ఆనెస్ట్గా నువ్వు సిన్సియర్, నీ సిన్సియర్లో గౌరవప్రదంగా ఉండాలి. నువ్వు చేసే పనిలో కానీ, నీకు వచ్చే తలంపులో కానీ, నీకు వచ్చే పనిలో కానీ, నీకు వచ్చిన ఆలోచనలో కానీ అగౌరవం పనికిరాదు. అగౌరవం పనికిరాదు, అవినయం పనికిరాదు, అహంభావన పనికి రాదు. ఉపనిషత్తులు చెప్తాడు పనికి రాదు, అహంభావన పనికిరాదు, అవినయం పనికిరాదు, అగౌరవం పనికిరాదు. ఇవన్నీ లేకుండా నువ్వు పని చేయడం అలవాటు చేసుకుంటే అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడే కరుణించి దయచూపించి నీ గురు రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఇంకెక్కడ నీతో మాట్లాడటానికి, నీతో ముచ్చటించడానికి. అప్పుడు గురు రూపంలో ప్రత్యక్షమైనప్పుడు కూడా శరీరం, ఆ శరీరం గురువు కాదు. కానీ ఏదో శరీరం వస్తేనే కానీ నోరు రాదు. నీకు బోధిస్తే కానీ తత్వం తెలియదు. చిత్ర దర్శనం, తత్వ దర్శనం, ఆ చిత్రం యొక్క మూలం తెలిస్తే ఇంకా అది నీవు అన్న సంగతి తెలియదు. తత్వ దర్శనం అంటే తత్వం అంటే అది నీవని, తత్ అది త్వం నీవు, తత్వం అసి తత్వ నీవు, తత్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు, అది తత్వం అసి అంటే అది నీవై ఉన్నావు. ఏది నీవై ఉన్నావు? దేనికైతే పుట్టుక లేదు, దేని స్వరూపమైతే ఆనందము, దేని స్వరూపమైతే శాంతు, దేని స్వరూపమైతే ఉండటము, దేని స్వరూపమైతే చైతన్యము, అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు. అది ఎప్పుడు అది నీవై అన్నావు అన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ నీ చిత్తం అంతర్దృష్టి కలిగినప్పుడు, చిత్తం దాని మూలంలోకి దానికి వెళ్ళినప్పుడు, నీకు అంతర్దృష్టి కలిగినప్పుడు, లోపల సౌందర్యం నీకు తెలుస్తున్నప్పుడు, చిత్తం యొక్క మూలానికి వెళితే నీకు లోపల చిత్తం లోపల మూలం హృదయ సౌందర్యం తెలుస్తుంది. చిత్తం మూలంలోకి వెళ్ళాలి కదా, దాని మూలంలోకి దాన్ని నెట్టడానికి పనికి వచ్చేవాడు, ఆ ప్రక్రియ చేసి చూపించేవాడు గురువు. అనేక జన్మల నుంచి నువ్వు చేస్తున్నట్టు పుణ్య ఫలంగానే ఈశ్వరుడు రూపం ధరించి వాడికి ఈశ్వరుడు కృష్ణుడు అన్నాడు గీతలో. ఈ లోకంలో నేను సంపాదించవలసింది లేదు, కష్టపడి పని చేసి పొందవలసింది అంటే లేదు, నేను పొందవలసింది పొందాను, నేను పోగొట్టుకునేది లేదు, సంపాదించేది ఏమి లేదు. అడి పోర్ నా కాముడు, భగవంతుడు అంటే ఎవడు? నెరవేరం, నాకు ఈ కోరిక నెరవేరింది, నాకు ఈ కోరిక నెరవేరలేదంటే వాడు జీవుడు. అన్ని కోరికలు నెరవేరిన వాడే దేవుడు. అన్ని కోరికలు నెరవేరిన వాడికి ఏ కోరిక ఉండదు, వాడే దేవుడు. ఆడే బ్రహ్మము, ఆడే చైతన్యము, వాడే ఈశ్వరుడు, ఆడే పూర్ణకాముడు. మన ఇండియాలో 100కి 100 మార్కులు వేస్తారు, 100 మార్కులు పరీక్షలు బాగా రాస్తారు. అమెరికాలో ఎగ్జామ్ అంటారు, రాసి సమాధానాలకి చెల్లిస్తుంటే 104 105 వేసేస్తారు, పొంగిపోయి. మన ఇండియాలో 100కి 100 మార్కులు వేస్తారు, పేపర్ ఎంత బాగా రాసినా సరే. అమెరికాలో బాగా రాశాడు అనుకోండి, ఎగ్జామ్ అంటారు వాళ్ళు, సంతోషం వచ్చేస్తారు, పేపర్ దిద్ది వాడికి సంతోషం వచ్చేస్తాడు అనుకోండి, 104 వేసేస్తాడు అని అడిగి ఉండేది. అది ఈశ్వరుడు దయ పొందాలి కానీ, ఈశ్వరుడు వర్షం మన మీద మనకున్న అసలు ఈశ్వరుడు దయ మన మీద కురుస్తంటే, ఈశ్వరుడు యొక్క దయ మన మీద, ఈశ్వరు అనుగ్రహం మన మీద వర్షం కురిసినట్టు కురుస్తంటే, ఈశ్వరుడికి మనకి అడ్డుకొని ఈ ఆటంకాలు పోవటానికి ఎంతసేపు ఒక క్షణం కూడా పట్టదు. మనం చేస్తున్న కృషి నిజమైతే ఆయన కృప కూడా వర్షిస్తుంది మన మీద. అదే రమణ మహర్షి గారి గురించి అలంగారు అంటూ ఉంటారు కదా, రమణ మహర్షి గారు ఎవరు నాకు అక్కర్లేదు, ఆయన బ్రాహ్మల రాజుల అదంతా నాకు అక్కర్లేదు, ఆయన అవతార పురుషుడు అవునా కాదా అది కూడా నాకు అక్కర్లేదు, ఆయన మంచివాడా చెడ్డవాడు అది కూడా నాకు అక్కర్లేదు, రమణ మహర్షి భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాను నాకు అది కావాలి, కానీ ఆయన అవతార పురుషుడు అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి? భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు, ఆయన నాకు ఆనందం సముద్రం, ఆయన నుండి డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాను అది నాకు కావాలి. ఆయన దగ్గర నుంచి నాకు శాంతి, కాంతి, ఆనందం అందుతున్నాయి. ఆయన దగ్గర నుంచి నేను నాకు ఏది అందుతుందో అది నాకు కావాలి, కానీ ఆయన ఏ కులము, ఏ మతము, నాకెందుకు, నాకేలా ఈ గోళ? ఆయన అవతార పురుషుడు అవ్వచ్చు లేదు కాదనుకో, నాకెందుకు, నేను నాకు వచ్చింది నాకు వస్తాను కదా. స్పెసిఫిక్, డైరెక్ట్గా మనం ఏం పొందుతున్నాడు చూసుకోవాలి. ఈ మస్ట్ బి స్పెసిఫిక్, స్పెసిఫిక్ అక్కడి నుంచి మనకు వచ్చి ప్రవహించి వచ్చింది ఏంటి అది, అది మనకు కావాల్సింది. అంటే ఇక్కడ బాగా బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ నేననే తలంపు, ఈ నేను మనకి ఇష్టం కాబట్టి ఈ నేనుకి సంబంధించిన విషయాలన్నీ మనకు ఇష్టం అవుతున్నాడు, అది తలంపు, ఇది తలంపు, నాదనేది తలంపు, నేనుడు ఒక తలంపు. ఈ నేను ఇవన్నీ ఈ పూర్వజన్మ వాసనలు. ఈ పూర్వజన్మలో మన పూర్వజన్మలో మనం చేసిన కర్మలే వాసన కింద మారుతాయి. ఆ వాసనలు కర్మ హృదయంలో దాక్కుంటాయి, హృదయంలో ఉంటాయి ఆ వాసనలు. ఆ వాసనలే, ఆ సంస్కారాలే మన చరిత్రలోకి తిరుగుతూ ఉంటాయి. చనిపోయినప్పుడు కూడా, మన శరీరం చనిపోయినప్పుడు కూడా మన హృదయంలో వాసనలు ఒక్కసారి చేసి మెదడులోకి వచ్చేస్తాయి. అంటే ఏ వాసన అయితే మనకు బాగా ఇష్టం, ఆ వాసన మన మనస్సు పట్టుకుని దాన్ని బట్టి మనకు పునర్జన్మ వస్తుంది. అదంతా విడిచిపెట్టేయండి. ఎందుకు చెప్తున్నానంటే, నీకు లోపల నీ వాసన, అందరికీ ఒక తలంపు రాదు. నీకున్న లోపల వాసన బట్టి ఆ తలంపు వస్తుంది, నీకు లోపల సంస్కారాన్ని బట్టి ఆ తలంపు వస్తుంది. రైట్? రాని అది కూడా ఆ తలంపి. నీకు తలంపి అన్ని తలంపి. పుట్టుక తలంపు, సాగు తలంపు, ద్వేషం తలంపు, అసూయ తలంపు, కోపం తలంపు, వేరు భావన తలంపు, భేద భావన తలంపు. నీకు ఇతరులందరూ అన్ని ఇతరులు వేరు, నేను వేరు అనే తలంపు కూడా, అది కూడా ఒక తలంపే. అన్ని తలంపులే జీవితంలో, అన్ని తలంపులే. ఈ అన్ని తలంపులు దేని మీద ఆధారపడ్డాయి? నేను అనే తలంపు. గాఢ నిద్రలో నీకు నేననే తలంపు లేదు. గాఢ నిద్రలో నీకు నేననే తలంపు లేదు. ఇతర తలంపులన్నీ, ఇతర తలంపులు కూడా లేవు. నేననే తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి. ఈ ఇతర తలంపులన్నీ దేని మీద ఆధారపడుతున్నాయి? ఈ నేననే తలంపు మీద ఆధారపడ్డాయి. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ లోపల నుంచి వస్తుంది. లోపలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడైతే పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, లోకమంతా వ్యాపించినటువంటి ఈశ్వరుడు, సర్వశక్తివంతుడు, సర్వ విజ్ఞానవంతుడు, ఏదైతే అన్ని అవస్థల్లోనే అన్ని కాలాల్లో ఉన్నాడు పరమేశ్వరుడు, నీ హృదయంలో ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే అంత పరమేశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడో, ఈ నేననే తలంపు కూడా అక్కడి నుంచే వస్తుంది. అంచే మూల తలంపు మూలంలోకి నీ వెళ్ళగలిగితే మూల తలంపు అదృశ్యం అవుతుంది. లోపల నారాయణుడు, లోపలటువంటి బ్రహ్మము, లోపలటువంటి పరబ్రహ్మం. మామూలు బ్రహ్మదేవుడు కాదు ఇక్కడ. బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడు కాదు, లోపల ఉన్నటువంటి పరబ్రహ్మం. ఈ బ్రహ్మదేవుడు అనేది ఒక పదవి. లోపల ఉన్న పరబ్రహ్మం నీకు నీకు తానిగా వ్యక్తం అవుతుంది. భగవాన్ అంటారు, ఎంత బాగుంది ఈ మాట చూడండి. నేననే తలంపే నీకు ఎంత ఇస్తుందో, అప్పుడు నిజమైన నేను నీకు ఎంత ఇస్తుందో ఉంటుంది. అక్కడికి వెళ్తే నువ్వు ఎంత సుఖంగా ఉంటావు. ఇది లాజిక్. ఇది నమ్మకాలతో పని లేదు, తర్కాలతో పని లేదు, యుక్తులతోటి పని లేదు. ఇది లాజిక్. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్, ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఎంతాపురంలో ఎవరో అమ్మాయికి 100కి 100 మార్కులు వచ్చాయి అనుకోని మీకు పెద్ద సంతోషం ఉండదు. మీ అమ్మాయికి మటుకు 100కి 100 మార్కులు వస్తే సంతోషం వస్తుంది. ఏం చేత? నాది, మా అమ్మాయి. ఆ మాదికి ఆ 100 మార్కులు, ఆ 100 మార్కులు ఇంకొక అమ్మాయికి వస్తే నీకు సంతోషం ఉండదు. నీకు నువ్వే ఇష్టం కాబట్టి మీ అమ్మాయికి ఆ మార్కులు వస్తే నీకు ఇష్టం. మా ఎంత ఇక్కడ ఉంది. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ లోకం, పరలోకాలు అన్ని కూడా ఈ నేననే తలంపు. ఈ నేననే తలంపు ఈ మూల స్తంభం మీదే. నేను అనే తలంపు ఈ స్తంభం మీదే. మొత్తం సృష్టి అంతా ఈ మాయ ఎంత వ్యాపించింది. అహంకారం ఎక్కడుంది? నేననే తలంపు రూపంలో ఉంది. మాయ ఎక్కడుంది? నేననే తలంపు రూపంలో ఉంది. అజ్ఞానం ఎక్కడుంది? నేననే తలంపు రూపంలో ఉంది. ఆడంబరం ఎక్కడుంది? నేననే తలంపు రూపంలో ఉంది. ఈ నేననే తలంపు మీద నువ్వు, నేను, జీవుడు, ఈశ్వరుడు, ఈ లోకం, ఇతర లోకాలు మొత్తం ఒంటి స్తంభం మీద ఆధారపడి ఉన్నాయి. ఇది పేక మొక్కల కోట. ఈ ఒంటి స్తంభాన్ని నేననే తలంపున అటువంటి కలిపావా, దాని షేక్ చేసావా? నువ్వు లేవు, లోకాలు లేవు, నువ్వు ఏదిగా ఉన్నావు అదే అవుతావు. అదే నీ కడసారి జన్మ, నీ చిట్ట చివరి చిటారు కొమ్మ. ఎవరికో 100 కోట్లు అంటే మీకు ఇష్టం ఉండదు, మీకే 100 కోట్లు అంటే మీకు ఇష్టం. ఏం చేయాలి? ఆ నేను నీకు ఇష్టం కాబట్టి, ఆ నేనికి 100 కోట్లు ఉన్నాయి కాబట్టి అది మీకు ఇష్టం. ఆ నేను బట్టే ఈ 100 కోట్లు కూడా మీకు ఇష్టం. మళ్ళీ ఇంకోటి గారు 100 కోట్లు ఉంటే మీకు ఆ 100 కోట్ల మీద ప్రీతి ఉండదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మా అంతా కూడా? మా అనేది ఎక్కడ ఉంది? నేను అనే తలంపు రూపంలో ఉంది. అహంకారం ఎక్కడ ఉంది? మా ఎక్కడ ఉంది? చీకటి అంతా ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి దీన్ని అటు ఇటు నువ్వు ట్రాన్స్ఫర్ చేయటం కాదు. ఆ మూల తలంపుని అటు ఇటు మార్చడం కాదు, అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయటం కాదు. అజ్ఞానం మూల తలంపు రూపంలో ఉంది. వికారాలన్నీ మూల తలంపు రూపంలో ఉన్నాయి. అందులోంచి విడుదల పొందటమే జ్ఞానం. నీకు దారి చూపించేవాడే గురువు. ఎందులోకి? వెలుగులోకి. చీకట్లో కాదు, నీకు వెలుగులోకి దారి చూపించేవాడే గురువు, నడిపించేవాడే గురువు. భగవాన్ అన్నారు చోట, పులి నోట్లో పడ్డ మాంసం ఒక బయటకు వస్తుంది కానీ గురువు యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహంలో పడ్డ వాడు బయటకు రాడు. ఎప్పుడైనా మనకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడు మనకు దూరం అయిపోతున్నాడేమో, గురికి అలా అనిపిస్తుంది. మళ్ళీ సమీకృతం అవుతాను గురికి ఎలా అనిపిస్తుంది. ఒకసారి గురువు అనుగ్రహంలో పడ్డవాడు వాడు బయట పడ్డు, వాడిని విడిచి గురువు విడిచిపెట్టడు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క. ఏ మనం ఏ లోకంలో జన్మించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ రూపంలో ఉన్నా, మళ్ళీ ఆయన మీద ఆకర్షణ కలగజేసుకుంటాడు. ఆయన మీద ఆకర్షణ కలగజేసుకునేవాడు ఆయనే, జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఇంకే మనం నటిస్తే సరిపోతుంది. మన అహంకారం ఎంత సాధన చేయగలదండి? అందరూ ఈ అహంకారం సాధన ఏం చేస్తుంది? జపం చేసేది మనస్సే, ధ్యానం చేసేది మనస్సు లోపల చైతన్యం, జపం చేయదు ధ్యానం చేయదు, దానికి వేరుగా ఎవరైనా ఉంటే కదా చైతన్యకు. జపం చేసేది మనస్సే, ధ్యానం చేసేది మనస్సే, అన్నీ అదే చేస్తుంది. అది ఎంత చేస్తుంది? అది ఏదో చేస్తుంది. మనం చేయగలిగింది చేస్తే, అదైనా సిన్సియర్గా చేస్తే, గౌరవప్రదంగా చేస్తే, మధ్య మార్గంగా చేస్తే. ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెట్టం మానేసి పూజ దగ్గర కూర్చోమని కాదు, చేసేది కూడా మధ్య మార్గంలో చెయ్యాలి, ఉచితంగా చెయ్యాలి, గౌరవప్రదంగా చెయ్యాలి, వినయంగా చెయ్యాలి. ఆ సాధన కూడా హానెస్టీగా ఉండాలి. మనం పని చేసి ఏదైనా పని చేస్తున్నాం అనుకున్న పనం, ఈ పని చేస్తున్నాం ఈ ఫలితం వస్తుంది, ఇదంతా మనమే తినేద్దాం, వచ్చిన పని ఇంకా అడిగి జ్ఞానం ఏంటండి? ఏదో పని చేస్తున్నాం ఫలితం వస్తుంది, ఈ ఫలితం అంతా మనమే తినేయాలనుకుంటే వాడికి జ్ఞానం ఏంటండి? వాడికి మనస్సు ఏం కలుగుతుంది? ఇంకా వ్యక్తిభావం ఏం కలుగుతుంది వాడికి? అయితే నీకు తలంపులు వస్తే కంగారు పడకు. ఆ తలంపులు వస్తే రాని, ఎన్ని 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 వస్తాయని రాని కంగారు పడకు. ఆ తలంపులు ఎన్ని వచ్చినా నువ్వు కంగారు పడక, అంటే పూర్వజన్మలో నువ్వు చేసిన కర్మలు నీకు వాసనల కింద పడతాయి. ఆ వాసనలు తలంపు రూపంలో వస్తుంది. కోరిక ఒక తలంపు, కోపం ఒక తలంపు, అన్నీ తలంపులే. నీ కోపం ఎప్పుడు వస్తుంది? స్వార్థానికి భంగం కలిగినప్పుడు కోపం వస్తుంది. మనకి అన్యంగా ఏదైనా గోచరించినప్పుడు కోపం వస్తుంది. అంతా తానే అనుకున్నప్పుడు వాడికి అసూయ ఏముంటుంది? అంతా తానే అనుకున్న వాడికి అసూయ ఏముంది? ఇంకా మిమ్మల్ని చూసి మీరు అసూయ పడరు. అలాగే అంతే తానైనప్పుడు వాడికి అసూయ ఉంటుంది. ఇంకా అంటే ఈ చిన్న చిన్న అసూయని ఇటువంటి వాటిలోంచి మనం బయటపడలేనప్పుడు ఇంకా ఆత్మజ్ఞానాన్ని ఎలా ఊహిస్తాం? మనం రావాలని ఎలా కోరుకోగలం? ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా అవలైన వాడు ఇంకా మంత్రి పదవి కోసం ఎలా ఆశిస్తాడు వాడు? ఏదో బలహీనతల్లోంచి బయటపోయి, చిన్న చిన్న బలహీనతల్లోంచి బయట, ఎవడో పచ్చగా ఉంటే నీకు ఏడిపోస్తా అంటే నీకు ఆత్మజ్ఞానం ఏంటి? ఇంకా ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోంచి మనం బయటకు రాలేదు. ఎప్పుడు మన ఆత్మసింహాసనం భగవంతుని మనకు ఎలా ప్రసాదిస్తాడు? అంతరంతరాలలో నువ్వేం కంగారు పడతాయి? ఎన్ని తలంపులు వస్తే రాని, ఎన్ని తలంపులు వస్తే రాని. ఈ తలంపులని ఎవరికి వస్తున్నాయి? నేననే తలంపులు వస్తాయి. ఎవరికి వస్తున్నాయి? దేహము నేననే తలంపులు వస్తాయి. ఈ తలంపు ఎవరు? ఈ తలంపు ఎవరు? భగవాన్ ఉన్నారు. అసలు వేదాంతంలో ఏం చెప్తారంటే, ఈ నేననే తలంపు, ఇది కూడా ఒక తలంపే, నేను అనేది ఒక తలంపే, ఈ తలంపు, ఈ తలంపుకి వచ్చి ఇతర తలంపులు అన్నీ కలిపి మనస్సు అంటారు. భగవాన్ ఏమంటారంటే, మొత్తం అన్ని తలంపులు కలిసి మనస్సు కాదు, ఈ నేననే తలంపు ఒకటే మనస్సు, ఇది పోతే మిగతా అన్ని పోతాయి. అంటే ఎప్పుడైతే సైన్యాధిపతి చచ్చిపోయాడో సైన్యం చెదిరిపోతుంది. ఎప్పుడైతే సైన్యాధిపతి చచ్చిపోయాడో సైన్యం, మిగతా సైన్యం ఎక్కడ పడితే అక్కడ పారిపోతారు. ఆ నక్సలైట్లు పోరాటం వాళ్ళ లీడర్లు ఒకరిద్దరు చచ్చిపోయినకొని మిగతాడు తుపాకులు ఇచ్చి పారిపోతారు. ఈ వాసనలన్నిటికీ వీడు మెయిన్. వీడి పోయినప్పుడు మిగతా ఏమంటే, వీడు పోయినప్పుడు అయ్యి పోతాయి. అన్ని చిల్లర తలంపులు చిల్లర కొట్టేది. అంటే నీకు తలంపులు నువ్వు చేసిందే నీకు కూడా వస్తుంది, నువ్వు చేయదు నీకు కూడా రావు. ఆ గత జన్మల్లో నువ్వు చేసిన ఇది నేను అది సాధించాను, నేను ఇది సాధించాను, ఏదో అనుకుంటున్నావు కదా, గొప్పలు పొందా కదా, గొప్పలే నీకు ఇప్పుడు తిప్పల కింద వస్తున్నాయి. గొప్పల కోసం మనం ఏది చేసినా తిప్పల కింద తప్పనిసరిగా వస్తాయి. మనం గొప్పల కోసం చేస్తే జ్ఞానం ఎలాగా రాదు, మొత్తమే తిప్పలు వస్తాయి. ఈ మధ్యన ఒక అబ్బాయి 30,000 చందా ఇచ్చాడు దేనికి, దేనికి ఇచ్చాడు చందా? మరి నరసాపురం తాలూకాడని నేను వాళ్ళ నాన్నగారిని అడిగాను, మీ అబ్బాయి బాగా ఇచ్చాడు 30,000, ఆడి ముఖం ఆడికి 35,000 ఉన్నాయంటే అప్పు చేసి ఇచ్చాడు ఆడి ముఖం అన్నాడు. ఆడు గొప్ప కోసం ఏడిచాడండి ఆడి ముఖం, ఆడి 35,000 డబ్బుంది అంటాడికి నాకు తెలిసి గొప్ప కోసం ఏడిచాడు. ఆ ఉండేవాళ్ళు అందరూ నేను పొగుడుతా ఉంటారా, గొప్ప కోసం పడేసాడు అప్పు చేసి ఇచ్చాడు ఆడి దగ్గర డబ్బుంది అనుకుంటున్నారు అంటున్నాడు అడుతుంటారు. ఇప్పుడు గొప్ప అయిపోయింది, ఆ ఊళ్ళోడేమో 35,000 సందా ఇచ్చాడు 32 రోజులు చెప్పుకుంటాడు, 3 రోజులు వీడు తిప్పడం ప్రారంభమవుతుంది. మరి నోటు రాస్తే ఇచ్చాడు ఆడు పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు మనం ఇవ్వలేకపోతే ప్లేడర్ దగ్గరికి వెళ్ళి ఐపీ నోటీస్ పంపిస్తే వదిలిపోతుంది. అప్పుడు మనం ప్లేడర్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలంటే, ఏమన్నా నాకు 2 చొక్కాలు ఉన్నాయి, 3 లాగులు ఉన్నాయి, 1 వంటిల్లోటు ఉంది, మిగతా దగ్గర ఉన్నాయి, నా సొంతం కాదు, 2 చొక్కాలు ఉన్నాయి, 3 లాగులు ఉన్నాయి, మా ఇంట్లో మొత్తం 8 గదులు ఉన్నాయి, ఆ ఇంట్లో 1 గదే నాది, మిగతా గదులు నా పేరు మీద ఇవ్వని రాస్తే ఆడైపోతాడు. ఒక ప్లేడర్ మంది దీనికి వాళ్ళు అందరికీ తెలియపరిచేస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి గొప్పగా చేయలేండి, ఆడి 35,000 నోటు రాసి తెచ్చి ఇచ్చాడు. అడిగితే గొప్ప దానకరుడు అనుకుంటున్నారా మీరు? మళ్ళీ మా అబ్బాయి దగ్గరికి మోసుకెళ్ళి అడిగిన ఈ గొడవలు అంటున్నారు. అంటే ఇది పెట్టరని, ఇది పెళ్ళాకూడదు ఉండదని, 4 పిల్లలు చచ్చిపోయింది, కొడుకు కోడమే ఆధారపడి నేను. ఈ మాటలు మళ్ళీ మా అబ్బాయి ఎక్కడికి కనిపించే చెప్పాడు, ఇది ఉండదు, ఈ పెళ్ళాకూడదు ఉండదు, ఈ మాట ఎక్కడికి మోసుకెళ్ళకండి. వాడు అప్పు చేసి తెచ్చాడు. అది దీనికి అలవాటు పడ్డాడు ఈ గొప్పలకి. నేనేదో సరదాగా సంతోషం కోసం నేనంటే ఈ పురాణం ఆయన ఇప్పుతున్నాడు. ఏ పురాణం? అప్పుల పురాణం, స్కంద పురాణం కాదు, శివ పురాణం కాదు. అప్పుడు పురాణం ఓపెన్ చేస్తాడు. నేను ఎందుకు ఇచ్చాను అనవసరం ఈ గొడవ, నేను నోరు మూసుకొని కూర్చున్నాను. నేను సంతోషం కోసం ఆయన అంటే ఈ పురాణం అంతా ఆయన చదువుతున్నాడు. అక్కడ అంటున్నాడు నేను ఏదో కొడుకు మీద కోడ మీద ఆధారపడి ఉన్నానండి, ఏదో మా ఆవిడ చచ్చిపోయింది, మీరు ఎక్కడైనా చివరి కాదు, ఇది కూడా పెట్టరు, మరి పొట్ట కోసం ఆడ మీద ఆధారపడి ఉన్నాను. అయితే నీకు భగవంతుడు సత్యంగా ఉంటాడు, సత్యంగా ఉంటాడు కదా సహజంగా ఉంటాడు. భగవంతుడు సత్యంగా ఉంటాడు, సత్యంగా ఉంటాడు కదా సహజంగా ఉంటాడు, కృత్రిమంగా ఉండడు, కాంప్లికేటెడ్గా ఉంటాడు, సింపుల్గా ఉంటాడు. భగవంతుని తలకాయ కాంప్లికేటెడ్గా ఉంటుంది, కానీ భగవంతుడి కాంప్లికేటెడ్గా ఉండడు, సింపుల్గా ఉంటాడు, సహజంగానే ఉంటాడు, స్వచ్ఛంగానే ఉంటాడు. నువ్వు ఈ శోధన చేసి కొద్దీ అనుభవం అనేది ఎప్పుడు మన కాళ్ళల్లోనే చేతుల్లోనే పొందాం. అనుభవం హృదయంలోనే రావాలి. అనుభవం ఎక్కడ రావాలంటే హృదయంలోనే రావాలి. ఇప్పుడు మీరు హృదయంలో మనం ధ్యానం చేయలేమనుకోండి, హృదయంలో మనం మనసు నిలబెట్టలేమనుకోండి, అప్పుడు మనం ఎప్పుడైనా గుళ్ళోకి వెళుతూ ఉండాలి. గుళ్ళోకి వెళ్ళి ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవాలి, నామాన్ని స్మరించుకోవాలి. నీ హృదయంలో ధ్యానం కుదిరినప్పుడు, హృదయంలో నిష్ట హృదయంలో కుదిరినప్పుడు నీకు బయట దేవుడితో అంత పని ఉండదు. కానీ హృదయంలో నీ మనస్సు నిలబట్టడం లేదనుకో, హృదయంలో నీ మనస్సు ఆగటం లేదనుకో, అప్పుడు ఎప్పుడైనా 4 రోజులకోసారి 5 రోజులకోసారి గుడి వెళ్ళి ఆ రూపాన్ని ధ్యానం చేసుకుని ఆ నామాన్ని స్మరించుకోవచ్చు. ఎప్పుడు నీ ఇక్కడ ఆగలేనప్పుడు హృదయంలో నీ మనస్సు కనుక నిలబడి ఉంటే, అక్కడ నుంచి కదలక నదలక అక్కడ ఉంటే, నీకు అక్కడ అనుభవం కుదురుతా అంటే, ఆ లోపల కనీసం మసక చీకట్లో వస్తువు కనిపించినట్టు ఆ హృదయంలోని వస్తువుని స్ఫురిస్తా అంటే నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదు, పని లేదు. దాని అంకెలేదు నీ హృదయంలోకి. నువ్వు కొంత దూరం మన మనస్సును అంతర్దృష్టి, మనస్సును అంతర్ముఖం చేసి, మనస్సుకు అంతర్దృష్టి కల్పించి, హృదయాభిముఖంగా కొంత దూరం మన మనస్సును పంపించగలిగితే నిజమైన గురువు హృదయంలోనే ఉన్నాడు. ఆయన తనలోకి లాక్కుంటాడు. లాక్కోవటమే కదా ధన స్వరూప పనిస్తాడు వాడి గురువు. లోపల సత్యం ఉంది, నీ లోపల నిజం ఉంది, నీ లోపల సత్యం ఉంది, నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్హృదయాల్లో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, ముద్ద పైకంద లేడు. ఈ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు, ఆడిస్తున్నాడు. కానీ అందులో ఆటలో కలవడాయన ఆడిస్తూ ఉంటాడు. దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. ఏంటంటే ఆడిస్తున్నాను, ఆడించడం వాడితో సమానం. ఆయనకు అహంభావం లేదు కాబట్టి, అహంభావన లేని వాడు పని చేసినా చేయని వాడితో సమానం. అహంభావన లేని వ్యక్తి ఒక పని చేసినా చేయని వాడితో సమానం. అంటే వాడు చేసిన కర్మ అకర్మ అయిపోతుంది. కూరలు తీసిన పాము మనల్ని కరిచినా విషయం ఎక్కదు. అలాగే అహంభావం లేకుండా ఒక పని చేస్తే ఆ పని వాడిని బంధించడు, చేసిన వాడిని బంధించదు. వాడే గురువు, వాడే పరమాత్మ. ఇంచేత పరమ మాయ జీవుణ్ణి బంధిస్తుంది, కానీ మాయ పరమాత్మని బంధించదు. ఇంచేత పరమాత్మ స్వాధీనంలో మాయ ఉంటుంది. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, మనం చేసే పని ఏదైనా నిర్మలంగా పని చేయాలి, నిశ్చలంగా చేయాలి, మంచి మనస్సుతో చేయాలి. అలా మంచి మనస్సుతో కనుక మనం పని చేస్తుంటే మన మనస్సులో ఉన్న మలం, మనం ఇప్పుడు ఎనిమా చేస్తే శరీరంలోని మలం ఎంత ఎలా కొట్టిపోతుందో, మనం మంచి మనస్సుతో కనుక పని చేస్తుంటే కంగారుగా ఏకాగ్రతడు పనిచేస్తుంటే, సౌరభ్యంతో కనుక పనిచేస్తుంటే మనస్సులోని మలం కొట్టిపోతుంది. మనం ఎనిమా చేసినప్పుడు శరీరంలోని మలం ఎలా బయట కొట్టిపోతుందో ఈ ప్రకృతి శాస్త్రంలో చేస్తా ఉంటారు రోజు ఎనిమాల పట్టకడిగేయటాన్ని. అలాగే భగవాన్ ఎంత బాగా చెప్తున్నారో చూడండి, నువ్వు మంచి మనస్సుతో కనుక పని చేస్తాడు, మంచిగా చేస్తాడు, ఫలం రావచ్చు రాకపోవచ్చు, ఫలం రావచ్చు రాకపోవచ్చు, కానీ మనస్సులో తేడా అనకూడదు. నువ్వు అలా చేస్తుంటే నీకు తెలియకుండా నువ్వు చేసేది సత్కర్మ అయితే, నువ్వు చేసేది నిష్కామ కర్మ అయితే, నీకున్నది సహృదయం అయితే, నువ్వు చేసేది కోరిక లేని కర్మ చేస్తుంటే అది నీకు మాకు దుఃఖం. చాలా మంది చెప్తూ ఉంటారు మాకు దుఃఖం వస్తుంది, మాకు దుఃఖం వస్తుంది. కోరిక లేనివాడికి కోరిక ఉన్నవాడికి దుఃఖం, కానీ కోరిక లేనివాడు దుఃఖం ఉంటుంది. అంటే నీకు దుఃఖం వస్తా అంటే ఎక్కడ చోట కోరిక ఉందన్నమాట. నీకు దుఃఖం మీకు దుఃఖం వస్తుంది అనుకోండి, ఎక్కడో చోట మీకు తెలియకుండా లోపల కోరిక ఉంది. కోరిక లేకపోతే దుఃఖం రాదు, వచ్చే అవకాశం లేదు. ఆ కోరిక ఎందుకు వస్తుందో దానికి కారణం తెలియకుండా కోరిక నశించదు. దేహమే సత్యం, దేహమే నిత్యం, దేహమే సర్వస్వం. దేహం కాలిపోయిన తర్వాత ఇంకా మరణాంతర జీవితం లేదు. దేహగతమైన జీవిత శ్మశానంతో యాత్ర ముగిసిపోతుంది. మరణానంతరం జీవితం లేదు. దేహమే సర్వస్వం అనుకుని వాడికి కోరికలు ఎక్కువ వస్తాయి. దేహాత్మ మనకు కోరికలు రావటానికి, తలంపులు రావటానికి దేహం ఆత్మ కాదు, కానీ దేహం ఆత్మలే బుద్ధి ఉంది, అందులోంచి అన్ని బలహీనతలు వస్తాయి. జ్ఞాపకం పెట్టుకోండి, దేహం ఆత్మ కాదు, దేహం ఆత్మ కాదు. కానీ దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాం, దేహమే సత్యం అనుకుంటున్నాం, దేహమే సర్వస్వం అనుకుంటున్నాం. అలా అనుకోవటంలోంచి అన్ని తలంపులు వస్తున్నాయి, అన్ని కోరికలు వస్తున్నాయి. ఈ భక్తులు కాని వాళ్ళు కూడా మంచి పెర్ఫెక్షన్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రామకృష్ణ అనరు, మామూలుగా న్యూట్రల్గా ఉంటారు. భగవంతుడు ఉన్నాడు లేడని, ఉన్నాడని చెప్పరు లేడని చెప్పరు. అటువంటి వాళ్ళు కూడా నేను చాలా మహాత్ములు చూశాను. వాళ్ళు ఉన్నాడని చెప్పరు లేడని చెప్పరు, దేవుడి పేరు కూడా తలపెట్టరు. ఆయన పెర్ఫెక్ట్. అటువంటి మనుషులు కూడా కొందరు ఏ కంప్లీట్ దాన్ అసలు వాళ్ళ మనసులో చీకట కనపడదు. మనం బ్యాటరీ లైట్ లేదు చూసిన, మన బ్యాటరీ లైట్ లేదు చూసిన వాళ్ళ హృదయంలో చీకట కనపడదు. అలాగని మనకి భగవంతుడు ఉన్నాడని చెప్పరు లేడని చెప్పరు, పెర్ఫెక్ట్ గా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు భక్తులు దేవుడితో వ్యాపారం చేసినట్టు వాళ్ళు దేవుడితో వ్యాపారం చేయరు. భక్తులు చాలా మంది దేవుడితో వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళు దేవుడితో వ్యాపారం చేయరు. పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్, ఐడియల్స్. అలాగని రోజు మీరు రామ అనుకోండి, కృష్ణ అనుకోండి అనుకుని చాలా ఇష్టంగా మాట్లాడటం ఏదో ఉండి చాలా తక్కువ మాట్లాడతారు. సహాయ సహకారములు అందించిన మనకు తెలియాలని కూడా వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఏదైనా సత్పురుషులు అంటే ఎవరంటే అక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారు, భగవంతుడు ఉన్నాడా లేడని చెప్పడం అది కాదు. అసలు వాళ్ళు మనకు ఏదైనా సహాయ సహకారములు అందిస్తున్నా వాళ్ళు అందిస్తున్నట్టు మనకు తెలియాలని వాళ్ళు అనుకోరు. వాళ్ళు సత్పురుషులు, మంచి వాళ్ళు అంటే వాళ్ళు. ఎక్కడున్నా మనం అదే మంచి ఇక్కడ ఫలాన్ని నువ్వు పని చేసాయి, ఫలం వస్తే రావచ్చు రాకపోవచ్చు. ఇదంతా యుద్ధం ఏంటి, ఇదంతా చేస్తే కృష్ణుడు ఒకటే మాట చెప్పాడు, నువ్వు యుద్ధంలో చచ్చావనుకో వస్తే నీకు స్వర్గం, బతికేవనుకో శుభ్రంగా రాజ్యం పరిపాలన చేసుకోవచ్చు, ఎలా అయినా నీకు లాభం అన్నాడు. నువ్వు చచ్చావనుకో కృష్ణుడు అంటాడు అర్జునుతో, నువ్వు చచ్చావనుకో నిజంగా చచ్చావనుకో నువ్వు నీకు నష్టం లేదు స్వర్గం. ఒకవేళ నిజంగా నువ్వు చావలేదనుకో, నువ్వు వాళ్ళ చేత నువ్వు చావబడలేదు, నువ్వు వాళ్ళని చంపావనుకో నీకు రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం, బతికుంటే రాజ్యం. అటైనా లాభమే ఇటైనా లాభమే, నీకు అటు చూసినా లాభమే ఇటు చూసి, చనిపోతే స్వర్గం బతికుంటే రాజ్యం పరిపాలన చేసుకోవచ్చు నువ్వు. అంటే సరిగ్గా మొదటి చాప్టర్ లో వస్తుంది. ఏంటి వీళ్ళందరినీ చంపటం ఏంటి ఇదంతా, ఇది వస్తుంది కదా మొదటి చాప్టర్ లో అర్జున విషాద యోగంలో వస్తుంది, స్ట్రగుల్ వస్తుంది వాడు, ఆ లోపల నుంచి వేదన వస్తుంది. ఆ వేదన కనిపెట్టే జ్ఞానం బోధించాడు కృష్ణుడు. ఆ వేదన కనిపెట్టి అర్జున విషాద యోగానికి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఆ విషాదం వచ్చాకే వాడికి లోపల నుంచి ఆ కదిలికి, హృదయంలో కదిలికి వచ్చాకే అప్పుడు జ్ఞానం బోధించాడు. అంతవరకు వాడు జ్ఞానం బోధించలేదు కృష్ణుడు. ఈ పద్మ అదృష్టజ్యుమ్నుడు సర్వసైన్యాధిపతి, ద్రౌపది బ్రదరు పాండవులకు సర్వసైన్యాధిపతి, వాడు వ్యూహాలను అలా పనుచంటాడు. ఏ వ్యూహం ఎలా ఉండాలి, యుద్ధం ప్రారంభమైన ముందు ముందు రెడీ చేస్తారు సైన్యాన్ని, వాడి వ్యూహాన్ని పనుతూ ఉంటాడు. యుద్ధం జరిగే ముందు ఎవరు ఎక్కడి నుంచి అవ్వాలి, ఎవరు ఎక్కడ యుద్ధం చేయాలి, దాని ప్లానింగ్ ఉంటుంది దానికి. ద్రౌపది పాండవుల సైన్యానికి అధిపతి దృష్టజ్యుమ్నుడు, వాడు ద్రౌపది బ్రదరు, అన్ని తయారు చేస్తున్నాడు వాడు, ప్లానింగ్ బాగా తెలుసు వాడు, ప్లానింగ్ ఎవరిని అక్కడ నిలబెట్టాలి అక్కడ నిలబెట్టాడు. అప్పుడు దుర్యోధను అంటున్నాడు, వాడు ఏంటి వాడు చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు సైన్యాన్ని, ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో ఎవరు నిలబెట్టకూడదు, ఎలక్షన్ లో కూడా ప్లానింగ్ లేకపోతే ఓడిపోతారు, ఎవడెక్కడ నిలబెడితే దగ్గుతాడు వాడిని అక్కడ నిలబెట్టాడు, ఈ లోపులో మమకారం పెట్టుకుని ఒక నిలబెడితే ఓడిపోతాడు, మొత్తానికి పార్టీ పోతుంది. అలాగే 5 ఏళ్ల కింద కాంగ్రెస్ వాళ్ళు పార్టీని ఆళ్ళు ఓడించేసుకున్నారు. అలాగే దుష్టజ్యుమ్నుడు ప్లానింగ్ చేస్తున్నాడు, ఈ సైన్యాన్ని ఎక్కడ నిలబెట్టాలో ఏమిటి అని నిలబెడతాంటే అప్పుడు దుర్యోధనుడికి భయం వేస్తాం. అంటే మన ప్లానింగ్ కంటే వాడి ప్లానింగ్ బాగుంది, ఆ వ్యూహం బాగా చేస్తున్నాడు దుష్టజ్యుమ్నుడు అని వీళ్ళ తరఫున సైన్యాధిపతి భీష్ముడు మొట్టమొదటి 10 రోజులు వీళ్ళకి, వాడు భీష్ముడు ఏం చేస్తాడంటే గట్టిగా శంఖం ఊతాడు, గట్టిగా శంఖం ఊతాడు. ఎందుకంటే దుర్యోధనుడు భయం పోవటానికి ఊతాడు, అది భయపడిపోతున్నాడు ఆ పాండవ సైన్యాన్ని చూసి. భయపోయి అప్పుడు భీష్ముడు ఏం చేస్తాడు, గట్టిగా శంఖం ఊతాడు. వీళ్ళ తరఫున సైన్యాధిపతి ఎవడు, భీష్ముడు. అంటే దుర్యోధనులో భయం పోగొట్టడానికి ఊతాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఆలోచించుకోండి, పాండవులను చూసి వాడికి భయం వస్తుంది. ఎవరికండి, పాండవులను చూసి వాడికి భయం వస్తుంది. అలా భయపడకూడదు వాడు. దుర్యోధనుడు కదా, మన విషయం కూడా చెప్తాను నేను, మనం లోకాన్ని చూసి భయపడకూడదు, భయపడ్డాము ఫెయిల్ అయిపోతాం. తర్వాత లోకాన్ని చూసి భయపడకూడదు, లోకాన్ని భయపెట్టకూడదు. మనకు చేతనైతే లోకానికి మంచి చేయాలి, లోకానికి చెడ్డ చేయకూడదు. లోకాన్ని చూసి భయపడకూడదు, లోకానికి చెడ్డ చేయకూడదు. లోకంలో మనుషులు ఎవరైనా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే మనం భయపడకూడదు. ఈ రెండు నేర్చుకోవాలి. లోకానికి చేతనైతే మనం మంచి చేయటం, మనకి చేత కాకపోతే ఊరకు ఉండటం, ఉండటమే ఊరకు ఉండటం. చేతనైతే మంచి చేయటం, లేకపోతే ఊరకు మన ఇంటికాడ మనం కూర్చోటం, చేతనైతే మంచి చేయటం. ఇది భగవద్గీతలో డీటెయిల్గా చెప్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. లోకాన్ని మనం భయపెట్టకూడదు, లోకం చేత మనం భయపడకూడదు, లోకం చేత మనం భయపడకూడదు. ఏం చేస్తే అటైనా బాహ్య మకానికి వచ్చేస్తుంది మనస్సు, ఇటైనా బాహ్య మకానికి వచ్చేస్తుంది. లోకాన్ని చూసి మనం భయపడతాంటే మనసు బాహ్య మకానికి వచ్చేస్తుంది. లోకాన్ని మనం భయపెడతాంటే మన మనసు బాహ్య మకానికి వచ్చేస్తుంది. మనం మనస్సును అంతర్ముఖం చేయాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బాహ్య ముఖానికి రానివ్వకూడదు. అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మజ్ఞానం వస్తుంది, కానీ బాహ్య దృష్టి ఉన్నవాడికి ఆత్మజ్ఞానం రాదు, వాడు ఎంత మేధావైనా సరే. ఎంచదంటే ఇది ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు. మన బుద్ధి ఎంత పెద్ద బుద్ధి అయినా, ఎంత మన బుద్ధికి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత సూక్ష్మ బుద్ధి అయినా వస్తువు బుద్ధికి తెలియదు. ఆ వస్తువు ఈ బుద్ధికి తెలియదు. ఏం చేయాలి, బుద్ధికి తెలుసు, బుద్ధి చేత తెలియబడే వస్తువు కాదు అది. అయితే ఎంత మేధావైనా వాడికి తెలియబడదు అది. అది చెప్తాడు వేదంలో ఏం చెప్తాడంటే, సంతానం వల్ల కానీ, కీర్తి వల్ల కానీ, గౌరవాల వల్ల కానీ, ధనం వల్ల కానీ, తర్వాత విద్య వల్ల, చదువుల వల్ల, మనం ఎక్కడ చదువుల వల్ల కానీ, వీటి వల్ల దేని వల్ల కూడా హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువు సత్యాత్మ తెలియబడదు. మనకు బాహ్యంగా ఉన్న గౌరవాల వల్ల కానీ, ధనం వల్ల కానీ, లేకపోతే అంతస్తు వల్ల కానీ, లేకపోతే అధికారం వల్ల కానీ, బాహ్యంగా ఉన్న అభిమానాల వల్ల కానీ, అంగపరం వల్ల కానీ, అర్ధపరం వల్ల కానీ, లోపల అంతర్యాముగా ఉన్న సత్య వస్తువు తెలియ మీ అబ్బాయిలు మంచివాడు అనుకోండి, మీ అబ్బాయిలు మంచివాడైతే మిమ్మల్ని సుఖపెడతారు. అలానే వాడు మీకేం ఆత్మజ్ఞానం ఇవ్వలేరు వాళ్ళు. నెలకో 10,000 రూపాయలు పంపిస్తూ ఉంటారు, దాన్ని బట్టి మనం ఏదో తింటూ ఉండొచ్చు. అందుకని వాళ్ళు మీకేం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించరు. నిన్ను బాగు చేసుకోకపోతే నిన్ను ఎవడు బాగు చేస్తాడు? నీ మనవలు వచ్చి నిన్ను బాగు చేస్తారు అనుకుంటున్నావా? ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, నిన్ను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, ప్రయత్నం చేసుకోకపోతే ఎవడొచ్చి బాగు చేస్తాడు? ఎవడొచ్చి తిని పెడతాడు మిమ్మల్ని బాగు చేయడు. మీ చుట్టాలు వచ్చారనుకోండి, 4 రోజులు తినేసి బయటకు పోతారు వాళ్ళు, మిమ్మల్ని బాగు చేస్తారు వాళ్ళు. పైగా మజ్జిగ పలచగా ఉంటే ఇల్లు ఆరుస్తారు కూడా. మళ్ళీ పెట్టింది కాకుండా మళ్ళీ ఏదో మజ్జిగ వేసి పెట్టారు, అది పెట్టినంత సంతోషం మానేసి మళ్ళీ మజ్జిగ పలచగా ఉందంటారు. అలా పెట్టినంత సంతోషించాలి కదా మనం. వెనక పూర్వం మా స్నేహితుడు ఒకడు, కొన్ని కవిత్వం వచ్చిన మా స్నేహితుడికి ఒక ఆయనకి, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే తెలుగు భాషలో గొప్ప పండితుడు, మహామేధావి, సముద్రానికి ఎంత లోతుంటుందో అని ఆ భాషలో అంత లోతుంది పాండిత్యం. ఈయన పట్టికెళ్ళి కవిత్వం చదివి వినిపించాడు. వినిపించి ఏమన్నాడంటే, ఎలా ఉంది అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. చెప్తాను కూర్చొని అన్నాడు. లోపల కాఫీ కూడు అన్నాడు. కాఫీ తెమ్మన్నారు లోపల నుంచి. లోపలి తెచ్చారు కాఫీ తాగమన్నాడు. ముందు ఈ పద్యాలు రాసుకొచ్చినాడు. పద్యాలు కాఫీ తాగాడు. కాఫీ తాగేశాక ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు బ్రాహ్మణులు, వీళ్ళు బ్రాహ్మణులు కదా, వాళ్ళ ఇంట్లో ఆచారం, వాళ్ళకి ఆచారం ఎక్కువ. ఇప్పుడు ఆచారాలు తగ్గిపోతున్నాయి అనుకుని పూర్వం ఆచార్యాడు. అబ్బాయి ఏమనుకోకుండా ఆ గ్లాస్ తొలిపేయమన్నాడు. ఆ గ్లాస్ తొలిపేయమన్నాక విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారంటే, ఏమబ్బాయి నువ్వేమనుకోకుండా నన్ను ఎక్కడ ఆర్చక బయటకెళ్ళి, మా ఇంట్లో కొంచెం ఆచారం ఎక్కువ, మళ్ళీ నన్ను విశ్వనాథ సత్యనారాయణ గారు గ్లాస్ తొలపమన్నారు. నన్ను బజార్లో పడేకు, నేనేదో సభలో నేను మర్యాదగా బతుకుతున్నాను సమాజంలో, విశ్వనాథ సత్యనారాయణ గారు కాఫీ ఇస్తే నేనేమో గ్లాస్ తొలిపించాడు నా చేత, ఆయన కులభేదం ఎక్కువ ఉంది, కులస్త్రీ ఆర్చకులను, మా ఇంట్లో చేదస్థ మనుషులు, అంతేగా నేను ఆ గ్లాస్ తొలిపేయమన్నాను. ఆ గ్లాస్ తొలిపేయమన్నందుకు ఏమైనా అనుకుంటావా అని అడగనాడు. అంటే వెళ్ళిన వాడు అన్నాడటండి, మీరు కాఫీ ఇచ్చినందుకు సంతోషిస్తున్నారు కానీ గ్లాస్ తొలిపమన్నందుకు దుఃఖపడటం లేదని అడగను. మన బుద్ధి కూడా అలా ఉండాలి. మీరు కాఫీ ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను, అంతేకాని మీరు గ్లాస్ తొలిపేయమన్నందుకు దుఃఖపడటం లేదు. మీరు ఇచ్చినందుకు, మీరు కాఫీ ఇచ్చారు నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, గ్లాస్ తొలపమన్నారన్న సంగతి మర్చిపోతాను అన్నారు. అది బుద్ధిమంతుల లక్ష్యం. మనం ఏది చెప్పుకుంటున్నాం? దేనివల్ల రాదు, మిమ్మల్ని మనం మనమే బాగు చేసుకోవాలి. మన మనస్సును మనం ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారో? అంతే కదా, ఎవరైనా తినిపెచ్చే వాళ్ళు ఉంటారు కానీ మన మనస్సును ఆడేందుకు ఉద్ధరిస్తారు? మన మనస్సును మనమే ఉద్ధరించుకోవాలి. మన మనస్సుని మనల్ని మనమే బాగు చేసుకోవాలి. మనల్ని మనం బాగు చేసుకోకపోతే ఎవరు వచ్చి బాగు చేసి పెడితే బాగు చేస్తారని కనిపెట్టుకుండదు. ఈ ఆధ్యాత్మిక విషయాల్లో చెప్తున్నాను నేను, ఎవరిలో వచ్చి మనం బాగు చేస్తారని కనిపెట్టుకుండకూడదు. ఎవళ్ళు వచ్చి మనం ఉద్ధరిస్తారని కనిపెట్టుకుండకూడదు. ఎవళ్ళు వచ్చి మనకు నిగ్రహం నేర్పుతారని కనిపెట్టుకుండకూడదు. ఇవన్నీ మనంతా మనం చేసుకుంటుంటే దేవుని దయ వస్తుంది, ఆయన దయతో పాటు ఆత్మజ్ఞానం కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నా ముగిస్తున్నాం, కార్లు టైం అవుతుంది, 5 ఇంటికి ఒక బస్సు ఉంది, 6 ఇంటికి 5:30 ఒక బస్సు ఉంది, 5 ఏమో పాలక వెళ్ళి బస్సు, 5:30 ఏమో భీమవరం వెళ్ళి బస్సు, డైరెక్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ముగిస్తున్నాం. ఎక్కడున్నాం ఇప్పుడు? భగవంతుడు ఏమో చెప్తున్నాడంటే ఇక్కడ ఫలాన్ని నువ్వు మామూలుగా పని చెయ్యి, మామూలుగా నువ్వు చేసుకునే పని అనేది నిర్మలంగా చెయ్యి. ఆ పనికి ఫలితం రావచ్చు రాకపోవచ్చు, ఆ పనికి ఫలితం రావచ్చు రాకపోవచ్చు, కానీ నీ డ్యూటీ నువ్వు మానకు, నీ డ్యూటీ నువ్వు మానద్దు. దాని ఫలితం రావచ్చు రాకపోవచ్చు, నీ డ్యూటీ మానదు. ఎందుకంటే నీ చేతిలో పని, నీ చేతిలో ఉంది కానీ ఫలితం నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉన్న పని బాగా చెయ్యి, నీ చేతిలో ఉన్న పని, నీ చేతిలో లేని పని గురించి నువ్వు ఆలోచించకు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మన దేహంలో ఉన్న మలం, మామూలుగా మనం ఈ ఎనిమా చేస్తే మలం బయటికి ఎలా వస్తుందో, ఈ మనస్సులో నువ్వు మంచి మనస్సుతో ఏదైనా పని చేస్తాంటే ఆ పని నీ మనస్సులో ఉన్న మలాన్ని తీసేస్తుంది. అంటే చేసేటప్పుడు నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఏదో ప్రతిఫలం వస్తుంది చేయకూడదు, వస్తే రావచ్చు, అది నేనేం ముట్టుకోదు, అది దాని అది నువ్వు ఆశించకుండా వచ్చిన ఫలితం నిన్ను బంధించదు. అంచేత నువ్వు కోరికతోటి, నీ కోరిక లేకుండా వచ్చింది నిన్ను బంధించదు, కోరికతోటి కావాలని తెచ్చిపెట్టుకునేది బంధిస్తుంది. అంచేత నువ్వు సత్కర్మ మంచి మనస్సుతోటి, మంచి హృదయంతో, సంస్కరింపబడినటువంటి మనస్సుతో నువ్వు ఏదైనా పని చేస్తే నీ మనస్సులో ఉన్న మలం పోతుంది. అంటే మలం అంటే మల దోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం, మల దోషం అంటే పూర్వజన్మలలో మనం చేస్తున్న, పూర్వజన్మలలో నుంచి మనం చేసుకున్నటువంటి, మనం కూడా వస్తున్నటువంటి దోషాలే ఆ లోపల ఉందని మల దోషం అంటారు. చూడండి, కొంతమందికి శరీరం ఏమో ఇప్పుడు వెంకటాపురంలో ఉంటుంది, మనసు భీమవరంలో ఉంటుంది, దాన్ని విక్షేప దోషం అంటారు. మన శరీరం ఇక్కడ ఉందనుకోండి, మనసు ఎక్కడ ఉంటుంది? భీమవరంలో ఉంటుంది. శరీరం ఒక చోట ఉండి మనసు ఒక చోట ఉంటే దాన్ని విక్షేప దోషం అంటారు. ఈ మూడు దోషాలు పోతేనే కానీ జ్ఞానం రాదు. ఒకటి మల దోషం, రెండు విక్షేప దోషం, మూడు ఆవరణ దోషం. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు. పూర్వం బంధువుల దొడ్లు ఉండేవి. పూర్వం దూరం తీసుకెళ్లి బంధువుల దొడ్లు పెట్టేవారు. పూర్వం ఇప్పుడు బంధువుల దొడ్లు తీసేసారు కాపలా కాయలేక. అలాగే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అని ఒక ఆవరణ దొడ్డు వేసుకుంటాడు. వీడు ఆ దొడ్డు వేసుకుంటాడు అంటే వాడికి విశాలమైన బుద్ధి ఏమి ఉండదు. వీళ్ళు వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అని దొడ్డు వేసుకుంటాడు. దాన్ని ఏమంటారంటే ఆవరణ దోషం అంటారు. ఏదో ఒక దొడ్లో తిరుగుతూ ఉంటాడు వాడు. వాడంతటా వాడు నాలుగు నాలుగు చోట్ల గోడలు కట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంతే. ఆడు ఏదైతే దొడ్డు వేసుకున్నాడో ఆడు బాగుంటే సరిపోతున్నాడు. మిగతా ప్రపంచంతో కొట్టుకుపోయినా పర్లేదు. ఆడు ఆవరణ దోషం, విక్షేప దోషం. మనకు చదువు సరిగ్గా రాకపోవడం కారణం విక్షేప దోషం. వాళ్ళకి తెలివితేటలకు కాదు. కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, మనసు అక్కడ నిలబడదు, అది విక్షేప దోషం. తర్వాత రెండు మల దోషం. మల దోషం అంటే ఏంటి అంటే పూర్వజన్మల నుంచి మనకు వస్తున్నటువంటి సంస్కారాలు, ఆ వాసనలు, ఆ తలంపులు, అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. మంచిది అయితే మంచి తలంపులు పోవచ్చు, చెడు తలంపులు అయితే తలంపు ఎలాగైనా తలంపే. మంచి తలంపులు ఏమో బంగారపు సంఖ్యలు, చెడు తలంపులు ఇనప సంఖ్యలు. నేను మంచి చేస్తున్నాను అంటాడు అనుకుంటాడు. నేను మంచి చేస్తున్నాను అనుకుంటాడు అని అనుకుంటాడు. ఆడు మంచి చేయొచ్చు. నేను చేస్తున్నాను అక్కడ ఉంది కదా, నేను ఉంది కదా, ఆ మంచి ఇది కూడా వచ్చేస్తున్నాడు. వచ్చేసి ఏం చేస్తుంది, వాడిని బంధిస్తుంది. వాడిని బంధించి వాడు ఆ చేసిన మంచికి పుణ్యం ఇస్తుంది. వాడి చేత అనుభవింపజేస్తుంది, వాడి చేత అనుభవింపజేస్తుంది. నువ్వు ఇంత బాగా అనుభవించావు కాబట్టి ఈ అనుభవం నీకు ఏ పని వల్ల వచ్చిందో ఆ పని, ఆ మంచి పని మళ్ళీ చెయ్యి అని చెబుతుంది. కానీ నా దొడ్డులోంచి బయటకు రానివ్వదు. జ్ఞానం వైపుకి, ఆ జ్ఞాన సూర్యుడి వైపుకి ముఖం కూడా అటు తిరగను. అసలు జ్ఞానం వస్తుందా రానివ్వండి, వదిలేయండి, మన ముఖాన్ని కూడా అటు తిరగనివ్వదు. అంటే మంచేమో బంగారపు సంఖ్యలు, చెడ్డ ఇనపు సంఖ్యలు. సంఖ్యలు సంఖ్యలే. ఎవడైనా ఒక స్తంభానికి మన బంగారపు సంఖ్యలతో కట్టేశారనుకోండి, మా బాగా కట్టేశారు, ఇలా ఉంటే బాగుండాలి అనుకుంటాం, అది కూడా బంగమే. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏమిటి, ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు, నువ్వు నీ మనస్సుని అమలం చెయ్యి. అంటే మలం లేకుండా చేసు. ఈ మనస్సును అమలం చెయ్యి. అమలం చెయ్యంటే మలం లేకుండా చేసు. అందులో అసలు పారిశుద్ధ్యం, మనం మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనుకుంటాం కదా. తర్వాత వాతావరణంలో కాలుష్య దోషం ఎలా ఉంటుందో సహవాస దోషం కూడా అలా ఉంటుంది. కొంతమంది సహవాస వల్ల పాడైపోతారు. వాతావరణంలో కాలుష్య దోషం ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం తినే కూరగాయలు అన్నింటిలోనే మందులు కొడుతున్నారు. మరి ఏదో తినాలి కాబట్టి తింటాం, తర్వాత హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంది, తింటానికి రుచిగానే ఉంటుంది, శుభ్రంగా ఎన్ని రకాల మందులు కొడతారు వాటిలో. వంకాయలు ఉన్నాయి, వంకాయలు ఎన్ని రకాల మందులు కొడతారో లేదక్కర్లేదు. ప్రతిదీ కూడా మందులు కొట్టి 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 మనకు బజార్లోకి పంపుతారు. అవి తింటే కడుపు నొప్పి, లేకపోతే ఇంకోటో 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 కాదు, మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి కాదు. ఇది ఒక విష చక్రం. మనకు కడుపు నొప్పులు ఎక్కువ రావడానికి కారణం ఈ కూరగాయల్లో కొట్టిన మందులు. ఇది బాహ్య విషయాలు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, బాహ్య విషయాలు. ఇక వాతావరణంలో కాలుష్యం ఉండకూడదు, బయట కాలుష్యం ఉండకూడదు, మన ఇంట్లో కాలుష్యం ఉండకూడదు. మనం ఎలా అనుకుంటున్నావు, మనసులో ఉన్న కాలుష్యం కూడా తొలగి. నీకు మనసులో ఉన్న కాలుష్యం తొలగించుకోలేనప్పుడు అసలు ఈశ్వరానుభవం పొందాలి, ఈశ్వర జ్ఞానం సంపాదించాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలనే తలంపు కూడా రాదు అయ్యా. ఓ భక్తులారా, ఓ జిజ్ఞాసువులారా, ఓ ముముక్షువులారా, మీకు అసలు ఈశ్వరుని పొందాలనే తలంపు కూడా రాదు. మీరు పూర్వజన్మలో ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే అది ఈశ్వర సాక్షాత్కారం పొందాలనే తలంపు కూడా ఉదయించదు. తర్వాత పొందుతాం పొందు, ఆ ముముక్షత్వం రాదు, ఆ జిజ్ఞాస రాదు. భగవాన్ అన్నారు వీళ్ళందరినీ కలుపుకుంటే కలుపుకో. భగవాన్ ఏమన్నారు, ఇలా అందరినీ శుభ్రంగా కలుపుకుంటే కలుపు, కానీ బ్రహ్మమ్మగా చూడు. నువ్వు కరటాన్ని చూడొద్దంటాం లేదు, నేను కెరటాన్ని కెరటంగా చూడక నీరుగా చూడు. ఇలా వీళ్ళందరినీ కలుపుకోవాలందనికో కలుపుకో, కానీ ఎలా చూడు నువ్వు, బ్రహ్మమ్మగానే చూడు. నువ్వు కెరటాన్ని చూడాలంటే చూడు కెరటంగా, మనకి చూడకు నీరుగా చూడు. నీకు బుడగను చూడాలంటే చూడు, నాకు అభ్యంతరం లేదు, కానీ బుడక చూడకు నీరుగా చూడు. బుడగను బుడగా చూసావా, వికారాలు ప్రారంభమవుతాయి. కెరటాన్ని కెరటంగా చూసావా, వికారాలు ప్రారంభమవుతాయి. నురుగును నురుగా చూసావా, వికారాలు ప్రారంభమవుతాయి. నీరుగా చూసావనుకో, నీకు శాంతి, నీ చేత చూడబడి వాళ్ళకి శాంతి. ఆ లోపలనే సద్వస్తువును చూశారు, అది కళ్ళకు కనపడదు, అది చెవులకి వినపడదు, మాటకి అందదు, లేదంటే ఉంది. కలుపుకో, ఇలా అంటే నువ్వు నొలుకోవాలంటే నొలుకోమంటున్నారు ఏమో. నీకు ఎలాందరినీ ఇలా అందరినీ కలుపుకోవాలంటే కలుపుకో, కానీ ఎలా చూడాలి, నేను బ్రహ్మను కన్నా చూడు. ఆ రూపాలు నీకొద్దు, ఆ నామాలు నీకొద్దు, రూపాలు కూడా వద్దు నీకు, నామాలు కూడా వద్దు. నువ్వు బ్రహ్మముగా చూడు, బ్రహ్మముగా చూసి అంటే నిన్ను చూసుకుని వీళ్ళని చూడు, నిన్ను చూసుకుని వీళ్ళని చూస్తే నీకు బ్రహ్మముగానే కనిపిస్తారు. నిన్ను చూసుకుని నిన్ను చూసుకోకుండా వీళ్ళని చూస్తావు నాకు, వీళ్ళు దేహంగా కనిపిస్తారు, పేరుగా కనిపిస్తారు, నల్లగా కనిపిస్తారు, ఎర్రగా కనిపిస్తారు, పొట్టిగా కనిపిస్తారు, పొడిగ్గా కనిపిస్తారు. ఎప్పుడు నిన్ను నువ్వు చూసుకోకుండా వీళ్ళని చూస్తే, నిన్ను నువ్వు చూసుకుని వీళ్ళని చూస్తే ఏమవుతుంది? అంత బ్రహ్మ కలుపుకో, కలుపుకుంటే కలుపుకో, కానీ ఎలా చూడు వీళ్ళని? బ్రహ్మంగానే చూడు, రూపంగా చూడొద్దు, నామంగా చూడొద్దు. కెరటం నీకు చూడాలంటే చూడు, కెరటంగా చూడకు, నీరుగా చూడు, కలుపుకో. నీకు కలుపుకోవాలంటే కలుపుకో, నిన్ను చూసి వీళ్ళని చూడు. నిన్ను చూసి వీళ్ళని చూస్తే నీకు బ్రహ్మంగానే కనిపిస్తారు. నిన్ను చూసి నిన్ను నువ్వు చూసుకోకుండా వీళ్ళని చూస్తే వీళ్ళు బ్రహ్మంగా కనపడరు, దేహంగానే కనిపిస్తారు. మరి ప్రమాదంలో పడతావు. నీరుగా చూసి ఉద్దేశం ఉంటే కలుపుకో, రూపంగా చూడకు, నామంగా చూడకు, రంగుగా చూడకు, ఎరుపని నలుపని పొడిగని పొట్టని అలా చూడొద్దు. అయితే నువ్వు ధ్యానం చేసినా మనస్సులో ఉన్న మలం బయటకు పోవటం, జపం చేసినా మనస్సులో ఉన్న మలం బయటకు పోవటం, జపం చేసినా ధ్యానం చేసినా మనస్సులో ఉన్న మలం బయటకు పోవటం. ఒకటో కాదు, ఈ మనస్సు కూడా నువ్వు వదిలించుకోవాలంటే లోపల ఏకైక వరదలకు ఏంటంటే నయో మానసం మార్గ ఆర్జవత్. ఈ మనస్సును వెతికితే నీకు మనస్సు అనేది లేదన్న సంగతి తెలుసు. అసలు మనస్సు లేని వాడికి జ్ఞానం ఏంటి? అజ్ఞానం. అసలు మనస్సు లేని వాడికి పుట్టికేంటి? చాలే. నాకు మనస్సు ఉందనుకోండి, ఒకటి జ్ఞానాన్ని ఒకటి అజ్ఞానాన్ని ఎలా అనుకుంటాను? మనస్సు లేదనుకోండి, అంతే ఒకటి. నాకు మనస్సు ఉందనుకోండి, వీరికి జ్ఞానం వచ్చింది, వీరి అజ్ఞానంలో ఉన్నారు, వారికి జ్ఞానం రాలేదు, వీరికి జ్ఞానం వచ్చింది, ఎలా అనుకుంటాను? మనస్సును దాటి ఆ మనస్సును గడప దాటాను అనుకోండి, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, చావు లేదు, పుట్టుక లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఒకటే వాటర్, ఒకటే వాటర్. అంటే వీళ్ళంటున్నాడు పూర్తిగా పని మానేసి ధ్యానంలో కూర్చుంటే ఎలా ఉంటుంది అంటున్నాడు. పూర్తిగా వీడేది పని దొంగ అయి ఉంటాడు. వీడు ఏమంటున్నాడంటే పూర్తిగా పని వదిలేసుకుని ధ్యానంలో కూర్చుంటే అంటున్నాడు, నీకు ధ్యానం కుదిరితే మంచిదే, ధ్యానం నీకు కుదిరితే మంచిదే, కొంత నిష్కామకర్మ చేస్తే కదా నీకు ధ్యానం కుదిరింది. ఇతరులకు ఎప్పుడైనా నువ్వు సహాయ సహకారములు అందించి నీ మనసులో ఎంత కొంత శుచి ఉంటే కదా నీకు ధ్యానం కుదిరింది, ధ్యానం చేసేది కదా వచ్చేది. ఎవడ పనిధంగా ఉంటాడు, శుభ్రం పని తప్పించుకుని కూర్చుందాం అనుకుంటున్నాడు. నాకు సామెత ఒకటి ఉంది, కొన్ని దోళ్ళు అరకలు కట్టేటప్పుడేమో, అరకలు కట్టేటప్పుడు చిన్న దోళ్ళకి వెళ్ళిపోతే, మేత పెట్టినప్పుడు పెద్ద దోళ్ళకి వెళ్తాయి. కొన్ని దోళ్ళు ఏం చేస్తాయంటే అరకలు కడదాం అనుకుంటారు అనుకోండి, అప్పుడు చిన్న దోళ్ళకి వెళ్ళిపోతాయి. ఏదైనా చిట్టు తోడు మేత పెడతాను అప్పుడు పెద్ద దోళ్ళకి, అయితే పెద్ద దోళ్ళు కొంచెం చిట్టు ఎక్కువ చేస్తారు. మనుషులు కూడా కొంతమంది పని దొంగలు ఉంటారు, పని చెడు బయటకు పోతారు. ఫ్రెండ్ నేర్చిద ఫ్రెండ్ ఏంటి షేక్స్పియర్ డ్రామా. నేను ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎప్పుడైనా కష్టపడేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అప్పుడైనా అప్పుడు దాకా స్నేహంగా ఉంటాడు, కష్టం వచ్చేవాడికి ఆ మనిషిని వదిలేస్తారు. ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, కష్టంగా ఉన్నప్పుడే వాడు స్నేహితుడు అవునో కాదు నీకు తెలుస్తుంది, అది నీకు తెలియదు అన్నాడు. సరే ఫ్రెండ్ నీడ్ ది ఫ్రెండ్. కొంతమందికి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం కూడా తిరుగుతూ ఉంటాడు, కొంచెం ఆరోగ్యం చెడిందంటే వదిలేస్తారు. తర్వాత మనం లోపల మనకు దుఃఖం ఉండదు. ఆ వస్తువుని మీరు జ్ఞాపకం పెంచుకోండి, ఉన్న వస్తువును ఉన్నట్టుగా నీకు దేహం ఇప్పుడు నీకు ఎలా వ్యక్తమవుతుందో, నీ మనస్సు నీకు ఎలా వ్యక్తమవుతుందో, నీ ఇంద్రియాలు నీకు ఎలా వ్యక్తమవుతున్నాయో, నీ హృదయంలో ఉన్న ఆ పరమాత్మ ఈశ్వరుడు ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు నీకు వ్యక్తం అయ్యే వరకు ఏదో రూపంలో నీకు దుఃఖం విడిచిపెట్టడం వెంటాడుతుంది. మనకి ఏదైనా కోపం వస్తుంది, నీకు దుఃఖం లేకపోతే కోపం ఉంది, ఒకసారి విసుగుదల వస్తుంది మనకి. నీకు నీకున్న వికారాలని లోపల ఉన్న దుఃఖమే వికారాల రూపంలో వస్తాయి. నీకు దుఃఖం లేకపోతే వికారాలు దేనికి? అసలు నీ ఆయన పాడైపోతున్నాడని ఏదైనా మీకు లోపల ఉందనుకోండి, పాడైపోతున్నాడు అనుకోండి, మీకేం వస్తుంది? మీ ఆయన పాడైపోతే మీకేం వస్తుంది? లోపల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం మళ్ళీ ఎలాగ వస్తుంది? కోపంగా వస్తుంది, అంతే. లోపల దుఃఖమే ఇన్ని వికారాలుగా వస్తాను. మీ పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే ఏమొస్తుంది? మీకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖమే మళ్ళీ మీ చెట్లు తిట్టింది మీ పిల్లలకి. ఉన్నదంతా లోపల దుఃఖమే. ముగిస్తున్నావు. అంటే నువ్వు ధ్యానం కుదిరితే చెయ్యి, ఏమి పని చేయకుండా ధ్యానం చేస్తాను అంటున్నావు. కొన్ని కాళ్ళు పనిచేస్తే కాళ్ళు పని చేయని, చేతులు చేస్తే పని, చేతులు చేయని, కాళ్ళు పని చేస్తే కాళ్ళు చేయని. నువ్వు నువ్వుగా ఉండు, నువ్వు నువ్వుగా ఉండి పని చేసిన ధ్యానంతో సమానం. నువ్వు చేతులు పని చేయనివ్వండి, కాళ్ళు పని చేస్తాయి, చేతులు పని చేస్తాయి, అట్లు పని చేయని. నువ్వు మటుకు నువ్వుగా ఉండు, నువ్వేం పని చేయటం లేదు. కాళ్ళు పని చేస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి, నువ్వేం పని చేయటం లేదు. అది నీకు అర్థం అయితే నువ్వు అప్పుడు పనులు కూడా ధ్యానాన్ని చూస్తావు. పని చేస్తున్నా వాళ్ళు పని చేస్తున్నా చేయని వాడితో సమానం. పని అలాగే ధ్యానం చేసేవాడికి ఏ ఫలితం వస్తుందో, కాళ్ళు పని చేస్తున్నాయి, చేతులు పని చేస్తున్నాయి, నేనేం పని చేయటం లేదు, నీకు ఆత్మభావంతో కానీ ఉంటే ఆ ధ్యాన ఫలితం నీకు కూడా పని చేసినా వస్తుంది. మీ కింది పాలకులు నడిచేయలేరనుకోండి, మీ కాళ్ళు నడుస్తున్నాయా ఆత్మ నడుస్తుంది? ఆత్మ పాలకులు లేదా? అంటే కాళ్ళు నడుస్తుంది, మీరు ఆత్మ నడుస్తుంది అనుకుంటున్నారు. ఆత్మ ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోతే నడవచ్చు, అన్ని చోట్ల అది ఉంటే ఇంకెక్కడ నడుస్తుంది అది? అదే మనకి ఇప్పుడు చివరి జన్మ అంటే విశ్వవ్యాపకుడు విష్ణువు. విష్ణు అంటే అంతటా వ్యాపించిన వాడు, విశ్వ వ్యాపకుడు, విశ్వ వ్యాపకుడు. విశ్వం అంతా వ్యాపించున్నాడు విష్ణువు, అలాగే మనం వ్యాపించున్నాం అనుకో, నీకు జన్మ ఏంటి వాడికి? అయ్యి అది చివరి జన్మ. అంతేకాని భీమవరంలో ఉన్నాం, అరుణాచలం లేవు. అరుణాచలంలో ఉన్నప్పుడు భీమవరం లేవు, భీమవరంలో ఉన్నప్పుడు అరుణాచలం లేము, అన్నవరంలో ఉన్నప్పుడు భీమవరంలో లేము, భీమవరంలో ఉన్నప్పుడు అన్నవరం లేవు. ఏ భావనండి, దేహం నువ్వు అనుకున్నప్పుడు ఈ తలంపులన్నీ వస్తున్నాయి. నీకు ఇంకా పునర్జన్మ లేకుండా ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, వచ్చేస్తుంది. విష్ణువు అంతటా వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించిన అనుభవం నీకు వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు శరీరం ధరించక్కర్లేదు, ఈ శవాన్ని మోయక్కర్లేదు. కానీ మీరు ఊహించడానికి మీ ఊహకు అందదు. నేను చెప్పిన మాట మీ ఊహకు అందదు. అంతటా వ్యాపించి ఎలా ఉంటామని మీకు అనిపిస్తుంది, మీ ఊహకు అందదు, మీ మాటకు అందదు, మీ ఆలోచనకు అందదు. కానీ అది ఒక వాస్తవమైన స్థితి. ఆ వాస్తవమైన స్థితి, ఆ నిజమైన స్థితి మీకు అందే వరకు ఒక అబద్ధంలోంచి ఇంకో అబద్ధంలోకి, ఒక అసత్యంలోంచి ఇంకో అసత్యంలోకి, ఒక గొయ్యిలోంచి ఇంకో గొయ్యిలోకి దొల్లుతూనే ఉంటాం. అదే మాయ. మన మనస్సుకు అందరి విషయాలు చాలా ఉన్నాయి. మన మనస్సుకు అందరి విషయాలని అసత్యాలు అనుకుంటున్నాం మనం. మన బుద్ధికి తెలియని విషయాలన్నీ అసత్యాలు అనుకుంటున్నాం. మన బుద్ధికి తెలియని విషయాలు కోట్లాది ఉన్నాయి. భగవాన్ చెప్తున్నారు చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి, మేక్ ఎఫర్ట్, మేక్ ఎఫర్ట్, నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. చేసినా చేసినా నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ చేసినా నువ్వు ఏదైనా ఒక బలహీనతలోంచి నువ్వు విడుదల పొందటానికి, ఒక వాసనలోంచి నువ్వు విడుదల పొందటానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చెయ్యి, చేస్తే చెయ్యి చెయ్యి, చేయటం మంచిదే. చేసినా అంత మాత్రం చేత బలహీనతలోంచి నువ్వు బయటకు రాలేవు. ఈశ్వరుని యొక్క కరుణ లేకుండా ఈశ్వరుని మళ్ళీ ఫైనల్కి వచ్చాడు, అక్కడ పోతున్నాడు. మీరు ప్రయత్నం చేయండి అని ఇంకో పక్కన చెప్తున్నాడు, మళ్ళీ ఫైనల్ దగ్గరికి వచ్చేప్పటికీ ఈశ్వరుని అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు దయ లేకుండా, ఆయన కరుణ లేకుండా, ఆయన కటాక్షం లేకుండా ఆ చిన్న బలహీనతలోంచి కూడా నువ్వు బయటకు రాలేవు. నువ్వు చేయటం మానకు, నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. అంత మాత్రం చేత నువ్వు అజ్ఞానంలోంచి బయటపడవు. అంతర్యామైనటువంటి మనకు ప్రభు అయినటువంటి మనకు యజమానైనటువంటి సర్వాంతర్యామైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క కృప లేకుండా, ఆయన దయ లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందలేవు. చేయటం చెయ్యి, నువ్వు ఏదో కొంతవరకు చేయగలవు. నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చెయ్యి. తర్వాత ఈశ్వరుడు ఇంటర్ఫీర్ అవుతాడు, నేను ఈ బలహీనత నుంచి విడుదల చేస్తాడు. మీరు భగవాన్ ఏం చెప్తున్నారని మీరు జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, పూజ చేసుకోండి, పురుషులతో సహవాసం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ఇదే సజ్జన సాంగత్యంలో ఏమవుతుందంటే వాళ్ళ వైబ్రేషన్స్ మీ మీద పనిచేస్తాయి. ఎవరైతే మనం బాగుపడాలని కోరుకుంటారో వాళ్ళ సన్నిధి మనకు పెన్నిది, వాళ్ళని మనకి నిజమైన పొరుగు వాళ్ళు. మన క్షేమం ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు అమెరికాలో ఉన్నా వాళ్ళకి మనం నిజమైన పొరుగు వాళ్ళు. వాళ్ళు మీ పద్ధతులు మీరు చేయి, ముగిస్తున్నాం. మీరు పద్ధతులు మీరు చేయండి, అనుకరణ వద్దు. అనుకరణ వద్దు. మీ కర్మ మార్గం ఇష్టమైతే కర్మ మార్గంలో ప్రయాణం చేయండి. ధ్యాన మార్గం ఇష్టమైతే ధ్యానం, కొంతమందికి ధ్యానం బాగా చేస్తారు, గంట గంట 2 గంటలలో కూర్చొని ధ్యానం చేస్తారు. మీకు ధ్యానం ఇష్టమైతే ధ్యానం చేయండి. ఒక నామాన్ని తీసుకుని దాన్ని జపించండి, బాగా జపించండి. మీరు జపించగా జపించగా మీ హృదయంలో ఉన్నటువంటి డివినిటీ తోటి మీకు అనుబంధం ఏర్పడుతుంది. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ గుండె, మీ హృదయంలో ఉన్న పిండి తోటి మీకు అనుబంధం ఏర్పడు. చిల్లర చింత రాకపోతే మీ హృదయంలో ఏ పిండి అయితే ఉందో దాంతో మీకు అనుబంధం ఏర్పరుస్తుంది. ఇది మీరు చేస్తున్నటువంటి జపం. జపాంతిని చేయండి, ఇవన్నీ మంచియే. కానీ ఇవన్నీ నేనెవడని విచారణతో సమానమా? మీ మూలతలం నేననే తలంపు నువ్వు ఎవడన్నా ప్రశ్నించడంతో సమానమా? చెయ్యండి, మీ పద్ధతిలో మీరు చేయండి. అనుకరణ వద్దు మీకు. అయిన అచ్యుత మార్గంలో చేయండి. రమణ మహర్షి గారికి ఎవరిని బలవంతం పెట్టి అలవాటు లేదు అసలు. జనాన్ని పోగు చేసుకునే అలవాటు అసలే లేదు ఆయన. మహిమల గొడవ చిరాకు ఆయనకి. మహిమల గొడవ ఎత్తితేనే బొత్తికి. ఒక వాక్యం చెప్తాను, మీరు ఎవరితో చెప్పకండి. ప్రపంచంలో ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, నుంచున్నావు, నడుస్తున్నావు. మహిమలు అనుకుంటే ప్రతిదీ మహిమ అనుకో. మహిమ లేదనుకుంటే ఏది మహిమ కాదు. మీరు మహిమ అనుకుంటే మీరు అన్నం తినటం మహిమ, అన్నం అరగటం మహిమ, అన్ని మహిమలే. ఉంటే ప్రపంచం జీవితం అంతా మహిమే. మహిమ లేదనుకుంటే జీవితంలో ఏదీ మహిమ లేదు. ఉంటే అటు ఉండండి, లేతే ఇటు ఉండండి. ఏదో మహిమ, అది మహిమ, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, కోలాటం ఏంటి? మనసు లోపలికి వెళ్లకుండా చేసే మాయి. ఈ కోలాటాలు కూడా ఏంటి? మహిమ అంటే జీవితంతో మహిమ అనుకోండి. లేకపోతే మహిమ అనేది మహిమలు అనేది ఏమి లేదనుకోండి. మహిమ ఒకవేళ మీకు మహిమలు సరదాగా ఉంటే ఇక్కడ కూర్చోడు, ఇక్కడ వచ్చిన కూర్చోడు, వచ్చి కూర్చుని శ్రవణం చేయడం కూడా మహిమే. మీ శరీరం మీ శవాన్ని అటు ఇటు తిప్పుకోవడం కూడా మహిమే. జీవితంలో ప్రతి సంఘటన మహిమే. ఒకవేళ మీకు మహిమలే సరదాగా ఉంటే అలా అనుకోండి. లేకపోతే జీవితంలో ఏది మహిమ కాదు అనుకోండి. ఉంటే అటు అనుకోండి, లేకపోతే ఇటు అనుకోండి. అదే మహిమ, ఇది మహిమ, మీ మహిమలు కూడా ఒకటి చెల్లదు. దానివల్ల మీ మనసుకు లోచూపు రాదు, మీ మనసుకు అంతర్దృష్టి రాదు, మీకు ఆత్మజ్ఞానం రాదు. పైగా ఇవన్నీ మహిమలన్నీ మీకు ఆటంకాలు. మహిమలు అనుకుంటే అన్ని మహిమలే, అది లేదనుకుంటే ఏది మహిమ కాదు. అసలు అక్కడ మహిమ జరిగి ఇక్కడేదే వాళ్ళు సత్యాన్వేషకుల, వాళ్ళని కూడా మనం విమర్శించుకోవడం అనవసరం. వాళ్ళు సత్యాన్వేషకుల, వాళ్ళు ట్రూత్ సీకర్స్, వాళ్ళు జిజ్ఞాసులా? జ్ఞానం కావాలా? అసలు జ్ఞానం వస్తుందో రాదో వదిలేయండి. అసలు కనీసం జ్ఞానం కావాలని అనుకుంటున్నారా? అదేనా ముముక్షువులా, భక్తులా, జిజ్ఞాసులా? ఇంటి చూడండి, లేకపోతే చూడండి, జీవితం ప్రతిదీ మహిమ అనుకోండి, మీకు మహిమలు సరదాగా అంటే లేదంటారా? ఏది మహిమ కాదనుకో.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల
అంటే మీ జీవితంలో జరిగే సంఘటన ప్రతి సంఘటన మహిమ అనుకోండి, మీకు మహిమలు సరదాగా ఉంటాయి. మహిమలు కూడా లేదనుకోండి, ఏది జీవితంలో ఏది జరిగినా మహిమ కాదనుకోండి. వండర్ఫుల్ యాక్యురసీ, స్పెసిఫిక్ ఆ యాక్యురసీ చూడండి. ఈ పండితులు చెప్పే మాటలు కాదు, ఈ పండితులు చెప్పలేరు. ఏం చేయాలి, వాళ్ళు పాండిచ్చాను అందరి విషయాలు ఇవ్వాలి. వాళ్ళ పండితులు వాళ్ళ తలకాయని గోడనేసి కొట్టుకున్నాయి. ఇందులో ఒక తలంపు కూడా ఒకటి రాదు. పండితులు అంటే గ్రామ్ఫోన్ రికార్డులు, వాళ్ళు ఆ డిక్షనరీ లెక్క చెప్తే ఉంటారు మనకి. అది ఘంటసాల ఎంత చేస్తారో పాటలు రాగా.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ నాచల శివ అరుణాచల. నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
ఇప్పుడు నిరంతరము ఈశ్వరుని స్మరించడం కూడా యోగం. అది గొప్ప యోగం, యోగాలకి యోగం. ఇప్పుడు చూడండి ఎలా ఉండాలంటే, పిల్లలు చదువుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ దృష్టి పరీక్షల మీద ఉంటుంది. ఆ పరీక్షల కోసం చదువుకుంటూ ఉంటారు కదా. అలాగే మనకి అది ఆ స్మరణ ఎక్కడ ఉండాలంటే, మనకు పిల్లలు చదువుకునేప్పుడు వాళ్ళ మనస్సు పరీక్షల మీద ఎలా ఉంటుంది, మనం ఏ పని చేసుకున్నా ఈశ్వర స్మరణ మనకు అలా ఉండాలి. అంటే వాళ్ళ పిల్లలకేంటే పరీక్షల గోళ్ళు మనకు ఈశ్వరుని పొందటం. ఏ పని చేసుకున్నా ఈశ్వర స్మరణ, ఆ స్మరణ మనకు గోళ్ళు. ఆ గోల్ విడిచిపెట్టకూడదు. చదువుకుంటూ ఉంటారు వాళ్ళ మనస్సు ఎక్కడ ఉంటుంది, పరీక్షల మీద ఉంటుంది. మనం కూడా ఇంట్లో పని చేసుకుంటున్నప్పటికీ మన గమ్యం ఈశ్వర స్మరణే, మన పొందేది ఈశ్వరుని, ఆ గమ్యం మర్చిపోకూడదు. అంటే యోగం అంటే యోగం, యోగం యోగం అంటే భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ. ఇంకోటి మీరు జ్ఞాపకించుకోండి, నిరంతరము ఈశ్వరుని స్మరించుకోవడం కూడా యోగమే, అది యాగం కాదు, యోగం. నిరంతరము ఈశ్వర భావనలో ఉండటం, ఈశ్వర భావంతో పనిచేయటం, ఈశ్వర స్మరణ ఇవన్నీ యోగమే. ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా యోగమే. ఆ యోగం ఆ శబ్దాన్ని చూసి, ఆ మాటలకి, ఆ సంస్కృత మాటలు చూసి మీరు కంగారు పడకండి. ఆ ఈశ్వర ధ్యాస కూడా యోగమే, ఆ ధ్యానం కూడా యోగమే, ఆ స్మరణ కూడా యోగమే. మన గమ్యం ఈశ్వర స్మరణ, అది ఈశ్వర స్మరణలో ఉంటున్నాడు. పరిస్థితి బాగా రాస్తాం లేదా అనుకుంటా ఉంటారు కదా వాళ్ళు పిల్లలు పరిస్థితులు. అలాగే మన గమ్యం ఈశ్వర స్మరణ, మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఈశ్వర స్మరణ దృష్టిలో ఉండాలి. మన గమ్యం ఈశ్వరుని స్మరించుకోవటం, ఈశ్వర స్మరణ మనం చేయగలిగింది. తర్వాత మనం పొందేది ఆ ఈశ్వరుని దయ. మనం చేయగలిగేది స్మరణ, మనం పొందేది ఆయన దయ. అదే మోక్షం, అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే నిర్వాణ సుఖం. వికారాలు లేని సుఖం, నిర్వికారమైన సుఖం, నిర్విషమైన సుఖం. సుఖంలో వలలాడుతూ ఉంటాం, విషయాలు కనపడవు. సుఖాల్లో ఏదో ఊగిసలాడుతూ ఉంటాం, విషయాలు కనపడవు. సుఖాల్లో ఏదో ఊగిసలాడుతూ ఉంటాం, ఆకారాలు కనపడవు, విషయాలు కనపడవు. నిర్వికారం, నిర్విషయం, ఆ శాంతిలు వలలాడుతూ ఉంటాడు. అది పరమస్థితి. జ్ఞాపకించుకోండి, యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు, గౌతమ బుద్ధుడు భిక్ష చేసుకున్నాడు, రమణ మహర్షి భిక్ష చేసుకున్నాడు. అంటే వాడు ఒండికి తినక చేతగా, గౌతమ బుద్ధుడు ఒక రాజ్యానికి అధిపతి, భిక్ష చేసుకున్నాడు. తిండి లేక రోజుకి 1000 ఆవులు పాలు ఇచ్చి బుద్ధుడికి, ఇంటికాడు పాలు తాగటానికి, కాఫీ తాగటానికి లేకాడు భిక్ష చేసుకున్నాడా? సోదర మహాశయులు ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరింటికారు వెళ్ళిపోండి. రోజుకి 1000 ఆవులు పాలు ఇచ్చిన బుద్ధుడు పాలు కోసం భిక్ష చేసుకున్నట్టాడు, చేతకానివాడా? ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడంటే, బుద్ధుడు భిక్ష చేసుకున్నాడంటే, రమణ మహర్షి భిక్ష చేసుకున్నాడంటే వాళ్ళ అహంకార రహిత స్థితి పొందటాను. ఇది ఒకటే గుర్తు. అహంకార రహిత స్థితి కనుక పొందకపోతే వాళ్ళకి ఎన్ని ఉన్నా ఒకటి లేని సున్నలు తెలుసు, సమాధానం వాళ్ళకి తెలుసు, గౌతమ బుద్ధుడికి తెలుసు. రోజుకి 1000 ఆవులు పాలు ఇచ్చి బుద్ధుడికి, ఆ తండ్రి ఏ రోజుకి ఆ రోజు కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు. అసలు ఈ పాలు తాగోడు బయటకు పోయాడు, ప్రజలకు పోయవలసి వస్తుంది ఈ పాలని శుద్ధధన మహారాజు. అసలు పాలు తాగోడు ఇల్లు విడిచిపెట్టి బయటకు పోయాడు. 1000 ఆవులు పాలు పితికి పితికి, పూర్వం పాలు పోసేసేవారు అమ్మేవారు కాదు, ఈ 1000 ఆవులు పాలు పితికి ప్రజలకు పోయవలసి వస్తుంది. ఒక గ్లాసులు కూడా తాగకుండా తాగివాడు బయటకు పోయాడు. సోదర మహాశయులు దొరికితే గుర్తుంది, బుద్ధుడికి ఏం లేక అడుక్కున్నాడు. ఏంటి అహంకార రహిత స్థితి పొందడు. అహంకార రహిత స్థితి పొందకపోతే అమరత్వం రాదని అమృతానుభవం రాదని, మోక్షం రాదని, నిర్వాణ స్థితిని పొందలేవని, పరమస్థితిని పొందలేవని వాడికి తెలుసుండే దీక్ష చేసుకున్నాడు వాడు బుద్ధుడు. వాడే నిర్వాణ స్థితిని అంతేగాని కాఫీ తాగట్టు, కాఫీ తాగడానికి కాఫీ తాగేదాడు అడుక్కోలేదు. మీ ఆవిడ పాలు ఇచ్చాడు, పాలు అడుక్కోలేదు. అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఏదో ధనవంతులు ధనవంతులు అని, బుద్ధుడి కంటే ధనవంతులు ఏం కాదు మీరు. గౌతమ బుద్ధి ఒక రాజ్యానికి అధిపతి, గౌతమ బుద్ధుడి కంటే ధనవంతులు ఏం మీరు కాదు. ఇక్కడ మన ఇక్కడ కూర్చున్న వాళ్ళ మన అందరి సంపద గౌతమ బుద్ధిలో గంట ఖర్చు పెట్టిన దానితో సమానం కాదు. మన అందరి సంపద మన తలకాయలన్నీ కట్టి, మన తలకాయలన్నీ మనకున్న సంపద, మనకున్న బంగారం వెండి వస్తువులు మనతో సహా అమ్మేసినా, మనల్ని కూడా అమ్మేసినా, మన ఇంటికాడ బంగారం రూపాయలు ఎకరాలతో పాటు మనల్ని కూడా అమ్మేసి బజారు తీసుకెళ్లి అమ్మేసిన గౌతమ బుద్ధుడు ఒక రోజు ఖర్చు పెట్టిన సంపద అటువంటి భిక్ష చేసుకున్నాడు అమాయకుడు. అంటే ఏ స్థితి పొందితేనే కానీ అమరత్వం రాదు ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు అమాయకుడు ఇచ్చారు. వాళ్ళు భిక్ష చేసుకున్నప్పుడు వాళ్ళ అహంకారం ఎలా వస్తుంది, ఎలా పొంగుతుంది అని చూసుకుంటారు. ఎగ్జామ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. సంస్కర్తల కావలను ఇతరులను సంస్కరించే వాళ్ళు కాదు, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి. సంస్కర్తల కావలను, సంస్కర్తల కావాలని ఎవరినో సంస్కరించడానికి కాదు, మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఇతరులను సంస్కరించే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు, వాళ్ళని వాళ్ళని సంస్కరించుకుని వాళ్ళు ఎవరో కనపడటం లేదు. అలాగే బుద్ధుడు వాడిని వాడిని సంస్కరించుకున్నాడు, యేసుక్రీస్తు వాడిని వాడిని సంస్కరించుకున్నాడు, మహమ్మద్ వాడిని వాడిని సంస్కరించుకున్నాడు. లోకాలకి దీపాలయ్యా, లోకాలకి వెలుగయ్యాడు. మన హృదయంలో ఏమైనా చీకటి ఉంటే తొలగించడానికి సహకరించారు. అంటే ఎందుకు బుద్ధుడు ఎందుకు భిక్ష చేసుకున్నాడు అంటే, అహంకార రహిత స్థితి పొందకుండా అమరత్వం రాదని నిర్ణయానికి వచ్చాడు. ఇది ఆవిడ పాలు ఇచ్చాడు, ద్రాచు పాలు కోసం అడుక్కోడు. మూడు అవస్థలు చూస్తున్నాం, జాగ్రత్త పెట్టుకోండి. దేవుడు కూడా ఒక పక్కన పెట్టండి, మోక్షం కూడా ఒక పక్కన అండి. మెరుగు చూస్తున్నాం, నిద్ర చూస్తున్నాం, స్వప్నం చూస్తున్నాం. ఈ మూడు అవస్థల్ని చూస్తూ నిద్ర లేకుండా, ఈ మూడు అవస్థలను చూస్తూ మూడు అవస్థలు సమానంగా ఉన్నాడు. వాడే మన యజమాని, వాడే మన నిద్రైన భర్త, వాడే మన హస్బెండ్. పురుషుడు కూడా స్త్రీలతో సమానమే. వాడే మన హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు? మూడు అవస్థలు ఉన్నాడు, మూడు అవస్థల్ని చూస్తున్నాడు, మూడు అవస్థలను సాక్షిగా ఉన్నాడు. ఉన్నాడు మూడవస్థలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మూడవస్థలో కూడా ఉన్నాడు. మనం రోజు మూడు అవస్థలను చూస్తున్నాం, ఈ మూడు అవస్థలను సమానంగా ఉన్నాడు. వాడే మన యజమాని, వాడే మన ప్రభు, వాడే మన లార్డ్, వాడే మన ఈశ్వరుడు, వాడే మన భగవంతుడు. మన హృదయంలో ఉన్నాడు, మూడవస్థలో సమానంగా ఉన్నాడు.